శ్రీకృష్ణ తత్వాన్ని ఆయన లీలని గురించి మననం చేసుకుంటూ మనం ప్రయాణం చేస్తున్నాం. మనం నిన్నటి వరకు భాగవతంలో వసుదేవుడు నందుడికి జరిగినటువంటి మధ్య సంభాషణ, అంటే మనం నిన్న ఒక విషయాన్ని మననం చేసుకున్నాం. భాగవత సమాగమం భగవద్ దర్శనానికి దారితీస్తుంది అని, అంటే ఇద్దరు భాగవతులు కలిస్తే వారి ముఖస్థుగా వచ్చే మాటలు ఎలా ఉండాలి, అంటే మనం మాట్లాడేటువంటి మాటల్ని బట్టి మనం ఏ స్థితిలో ఉన్నాం అనేటువంటిది మనకు అర్థమైపోతుంది. ఎవరికి దేనియందు ఆసక్తి ఉంటే అవే మాటలు బయటకు వస్తాయి. ప్రపంచంలో మనం కలిసేటువంటి విషయాల్లో కూడా మనం ఎక్కువగా దేనియందు ఆసక్తి చూపిస్తే అవే మాటలు మాట్లాడతాం, అవే దృశ్యాలు చూస్తాం, అటువంటి సాంగత్యాన్ని వెతుక్కుంటాం. అలాగే దేవకీ వసుదేవులు వారిరువురు బంధింపబడ్డారు. పరమాత్మ అనుగ్రహంతో మరలా తిరిగి కంసుడు విడిచిపెట్టాడు, కానీ వారి దృష్టి అంతా ఎక్కడుంది అంటే భగవంతుడి మీదనే, కృష్ణయ్య మీదనే. అంటే భగవంతుడిని పొందడానికి మనకు పరిసరాలు ఆటంకమా? పరిసరాలు ఆటంకం కాదు, ఎందుకంటే భగవంతుడిని పొందడానికి ప్రహ్లాదుడున్నది కూడా రాక్షసుల మధ్యనే. మనం చాలామంది అనుకుంటూ ఉంటాం, అయ్యో నేను భగవద్గీత నేర్చుకుందామంటే ఎవరు దానికి తోడు లేకపోయారే, నేను భాగవతం నేర్చుకుందామంటే ఎవరు తోడు లేకపోయారే అని అనుకుంటాం. కానీ అసలు ముందు మనం ప్రయత్నం ఆ వైపుకు ప్రారంభం చేశామా? ఇది చాలా ప్రధానం. పరిసరాలు ఎప్పుడూ ఉంటాయి, ఇంద్రియాలు ఎప్పుడూ ఉన్నాయి, హిరణ్యకశ్యపుడికి ఉన్నవి అవే ఇంద్రియాలు, ప్రహ్లాదుడికి ఉన్నవి అవే ఇంద్రియాలు. ఇంద్రియాలేం కొత్తగా ప్రహ్లాదుడికి ఏం 11 లేవు. హిరణ్యకశ్యపుడికి 10 ఉన్నాయి, ప్రహ్లాదుడికి 10 ఉన్నాయి, జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు. కానీ ఇవి ఎలా నడుపుకుంటున్నాం అనేటువంటి దాని మీద మన యొక్క జీవన మార్గం ఆధారపడి ఉంటుంది, మన యొక్క చేరుకోవలసినటువంటి లక్ష్యం ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనల్ని బాగు చేసుకోవడానికి ఎవరు ప్రయత్నం చేయాలి, ఎవరికి వారే ప్రయత్నం చేయాలి. ఉద్ధరేది ఆత్మనాత్మానం ఆత్మానామో సాధయ. భగవద్గీతలో స్వామి చెప్పినట్టుగా నీవు బాగుపడడానికి నీవే ప్రయత్నం చేయాలి, ఇంకెవరో వచ్చి ప్రయత్నం చేస్తారు అనడం అనేటువంటిది అది సోమరితనానికి లక్షణం. మన ప్రయత్నం మనమే ప్రారంభం చేయాలి. పూజ్య మాతాజీ వారు ఇప్పుడూ చెప్తూ ఉంటారు, ఒకవేళ మనకు ఆకలి వేస్తే మన పిల్లాడు తింటేనో, మన కోడలు తింటేనో, మన కొడుకు తింటేనో కడుపు నిండిపోతుందో మనకి. మన ఆకలి తీరాలంటే మనమే ప్రయత్నం చేయాలి, మనమే దాన్ని ఆహారం లోపలికి తీసుకోవాలి. ఈ పూట తింటే మళ్ళీ సాయంత్రానికి ఇంకో రకంగా మారే పదార్థమే ఎవరికి వారు తింటే అనుభవానికి వస్తుంది కదా. మరి భగవత్తత్వం మన జన్మ తరింపు, ఇది మనకి ఏకైక లక్ష్యం. ఏమిటది? మరలా పుట్టకుండా ఉండేటువంటి మార్గాన్ని వెతుక్కునేటువంటిది దొడ్డ బుద్ధి అన్నాడు ప్రహ్లాద కుమారుడు. దొడ్డ బుద్ధి అంటే విశేషమైనటువంటి బుద్ధి. ఏమిటా బుద్ధి అంటే మరలా పుట్టకుండా ఉండేటువంటి మార్గాన్ని ఈ జన్మలోనే వెతుక్కోవడం. అది దేని ద్వారా సాధ్యం? భాగవత సమాగమం ద్వారా. మరి అటువంటి భాగవత సమాగమనాన్ని నిన్న మనం విచారణ చేశాం. అయితే వసుదేవుడు ఏం చేశాడు? మాట్లాడుతూ ఉంటే తెలియకుండానే సంసారం వచ్చేస్తుంది. అందుకే మహాత్ములు ఎక్కడా కూడా ఒక రాత్రికి మించి ఉండరు. ఒక రాత్రి మించి ఎక్కడైనా ఉన్నారనుకోండి, ఒక సాంగత్యం ఏర్పడుతుంది ఆ ప్రదేశంతో కానీ, అక్కడున్న పరిస్థితులతో కానీ, అక్కడున్న పరిసరాలతో కానీ ఒక సాంగత్యం ఏర్పడుతుంది. అందుకని మహాత్ములు ఏం చేస్తారు? అక్కడ ఒక చోట నిలవరు వారు. కారణం ఏమిటంటే మాయ చాలా బలవత్తరమైనటువంటి, అది తన వైపు లాక్కోవాలని తన ప్రయత్నం తను చేస్తుంది. మనమేమో దాని నుంచి విడబడడానికి ప్రయత్నం చేస్తుంటే అది ఇంకా గట్టిగా తన వైపు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తుంది. అందువల్ల దానిని జయించడానికి ఏకైక మార్గం ఏమిటంటే భగవంతునికి శరణాగతి చేయడమే. అనుకూలస్య సంకల్ప, ప్రతికూలస్య వర్జిత అని మనకు 6 లక్షణాలు శరణాగతి లక్షణాలు చెప్పారు, భక్త లక్షణాలు చెప్పారు భాగవతంలో. అలాంటి దానిలో మొట్టమొదటిది ఏమిటంటే అనుకూలమైన సంకల్పాలే చేయి. కలియుగంలో కనీసం ఆ సంకల్పం కూడా మనల్ని కలిపురుషుడు చేయనివ్వడండి. కనీసం ఒక భాగవతం విందాం, భగవత్ సన్నిధానానికి వెడదాం, కృష్ణ పరమాత్మ లీలల్ని విందాం, భగవద్ విషయాన్ని విచారణ చేద్దాం. కనీసం ఆ సంకల్పం కూడా కలియుగంలో అటువంటి లక్షణం కూడా చేయనివ్వడు ఆయన, ఆ ప్రయత్నం కూడా చేయనివ్వడు. అందుకని కలౌ దోష నిధే రాజాన్ హస్తి యోగో మహాన్ గుణ కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంఘ పరంప్రజేతని భాగవత మహత్యంలో చెప్పారే. కలౌ దోషో నిధే రాజన్, ఓ రాజన్ చెప్పాలంటే కలిలో గొప్ప దోషాలున్నాయి, చెప్పలేనన్ని దోషాలున్నాయి ఈ కలియుగంలో. కానీ ఇది ఉన్నప్పటికీ కూడా ఏకో మహాన్ గుణ అన్నాడండి. అంటే ఒక మంచి గుణం ఉన్నదట ఈ కలియుగంలో. ఇన్ని దుర్గుణాలతో సంబంధించింది అయినప్పటికీ కూడా, ఇన్ని దుష్ట లక్షణాలు కలియుగంలో ఉన్నప్పటికీ కూడా ఒక మహాగుణం ఉంది. ఏమిటది? కీర్తనాదేవ కృష్ణస్య. కీర్తనాదేవ కృష్ణస్య, మీరేం చేయాలి? కీర్తించండి. కీర్తించండి అంటే పొగడండి. లోకంలో వ్యక్తిని పొగడడానికి పదాలు వెతుక్కుంటున్నాం కదండి. ఒక వ్యక్తి ఏం చేయకపోయినా రాజకీయ నాయకుడు మన బదారు వస్తున్నాడు, మన వీధిలోకి వస్తున్నాడంటే చేయని పనులు కూడా చేశాడని పొగడాల్సిందే. మన ఇంటి ముందుకు వచ్చాడంటే మహానుభావుడు అయ్యా నీ వల్లనే మేము ఇంత అన్నం తింటున్నాం అనాల్సిందే తప్పదు. ఎవరింట్లో వారు అన్నం చేసుకుని తిన్నా, ఎవరి పని వారు చేసినా, ఎవరో రాజకీయ నాయకుడు వచ్చాడంటే నీ దయవల్లే బ్రతుకుతున్నాం అనాల్సిందే. కానీ భగవంతుడిని కీర్తించాలంటే మాత్రం 4 తరబడుతోంది విశేషం అది. ఇటువంటి బయట వాళ్ళని పొగడడానికి 4 చక్కగా పనిచేస్తోంది. కానీ భగవంతు విషయం వచ్చేటప్పటికీ అయ్యో నేను భగవంతుడి గురించి తెలుసుకోలేదండి, భగవంతుడి గురించి మాట్లాడడానికి నాకేం తెలియదండి అని ఇస్తున్నాం. కానీ కీర్తన వాసుదేవస్య, కీర్తనాదేవ కృష్ణస్య, భగవంతుణ్ణి కీర్తించు, ముక్త సంగ పరమ్రజేత్ అన్నారు. ఇదే ముక్తికి ఏకైక మార్గం కలియుగంలో. భగవన్నామాన్ని, భగవద్గుణాలని నిరంతరం విచారణ చేయడమే కలియుగంలో మార్గం. ఇంకో మార్గం లేనేలేదు. అది ఇంకో దానికి చోటివ్వకుండా, ఎడతెగకుండా మనం ప్రయత్నం చేయాలి. అటువంటి గుణాలు భక్తునిలో లీనమై ఉంటాయండి కలియుగంలో. గుణనిదియగు ప్రహ్లాదుని గుణములు అనేకములు గలవు, గణితింపన సజ్ఞంబులు పణిపతికి, బృహస్పతికి, భాషాపతికి గురుకాలమునన్ భాగవతంలో చెప్పారు.
గుణనిదిగు ప్రహ్లాదుని గుణములు అనేకములు గలవు. గురుకాలములను గణుతింపన సత్యంబులు. ఆయన గుణాలు లెక్క వేయడానికి ఫణిపతికి, ఫణిపతి అంటే ఆదిశేషుడు, చక్కగా పాముల్లోకి వెళ్ళ రాజు, ఫణిపతికి, బృహస్పతికి, బృహస్పతి అంటే దేవగురుడు, ఆయనకు కూడా లెక్కకు అందలేదట ప్రహ్లాదుని యొక్క గుణాలు. భాషాపతికి, భాషాపతి అంటే సరస్వతీదేవికి భర్త బ్రహ్మదేవుడు, ఆయన సృష్టిలో నుంచి వచ్చిన వాడే ప్రహ్లాద కుమారుడు. కానీ బ్రహ్మకు కూడా అసాధ్యమై, ఆదిశేషుడికి కూడా అసాధ్యమై, ఇక్కడ ఆయన దేవగురువైన ఆచార్యుడు కూడా లెక్క వేయడానికి సత్యము కానటువంటి గుణాలు ప్రహ్లాదునిలో చేరాయట. ఎందుకు చేరాయి అంటే భగవంతుణ్ణి ఆశ్రయించిన వారి గుణాలు దేవతలకి కూడా లెక్క పెట్టడానికి దుర్లభములు. అంటే అటువంటి మంచి గుణాలు ప్రోత పోసుకుని ఉండేవాడే భక్తుడంటే, అంటే భక్తుడంటే బయట వేషాలకు భక్తుడిగా ఉండి లోన కుచ్చితపు ఆలోచనలు కలిగి ఉన్నాయనుకోండి, అతడు భక్తుడు అని అనిపించుకోవడానికి వీల్లేదు. బయట ప్రపంచం అంటే అనొచ్చుగాక భక్తుడని, కానీ పరమాత్మ గుర్తించేట్టుగా గుణాలు కనుక లేకపోతే అతడు భక్తుడు అని అనిపించుకోవడానికి అర్హత లేదు. అందువలన మనం కాస్త భగవంతుని వైపు ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేస్తే కాస్త మనం ఈ విషయాలను కూడా బయట ప్రపంచంతో తగ్గించుకుంటూ రావాలి. ఎందుకంటే ఇది ఒకనాడితో పోయేది కాదు. ఎందుకంటే 83,99,999 జన్మంలో ఇదే చేశాం కనుక ఇప్పుడు మానవ జన్మకు వచ్చిన అవే అలవాటైపోతున్నాయి మనకి. ఒక్కసారిగా ఎలా మారుతామండి? ఎడం చేత్తో అన్నం తినే పిల్లాడు తొందరగా మానమంటే మానతాడా? కుడి చేతికి రమ్మంటే వస్తాడా వాడు? ఆ ఎడమ చేతికి ఏదో దెబ్బ పెడుతుంది, వాత పెడుతుంది తల్లి. ఎందుకంటే ఇది ఇలా తినడం దోషం. అందుకని పిల్లాడికి ఈ చేతికి వాడి అలవాటును మాన్పించడానికి తల్లి బాధ పెడుతూనే వాత పెడుతుంది వాడికి. వాత పెట్టడంలో తల్లి ఆనందిస్తూ పెట్టదు వాత. వీడి అలవాటును అనుకుంటే బాగుంటుంది కదా అని ఒక వాత పెడుతుంది. ఆ వాత పెట్టిన తర్వాత వాడేడుస్తుంటే ఈవిడేడుస్తుంది, మళ్ళీ ఆ వాతకి ఈవిడే మందు రాస్తుంది, మళ్ళీ వాడికి కుడి చేత్తో అలవాటు అయ్యేంత వరకు ఆ పిల్లాడు పడే బాధని తాను పంచుకుంటుంది అక్కడ. ఇది బయట ప్రపంచానికి ఎలా కనబడుతుందంటే అంత కఠినాత్మురాలు ఎలా పెట్టిందో ఆ వాత అనిపిస్తుంది. ఆ వాత పెట్టడంలో వాడికి క్షేమం ఉంది. అలాగే భగవంతుడు కూడా ఒక్కోసారి మనకి ఇలాంటి పరీక్షలు పెడుతూ ఉంటాడు. మనం ఎంతవరకు దానిలో నిలబడగలుగుతున్నాం, ఎంతవరకు ఎదగడానికి ప్రయత్నం చేస్తున్నాం, ఏదో చిన్న చిన్న విషయాలకే తారుమారైపోయి భగవత్పాదాన్ని విడిచేస్తున్నామా, లేక అది నాకు పరీక్షాకాలంగా ఎంచుకొని మనం నిలదొక్కుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామా, ఇవన్నీ కూడా పరీక్షాకాలం. అందుకే విద్యావతాం భాగవతే పరీక్ష అన్నారు రామకృష్ణానంద స్వామి వారు. ఎక్కడైనా నీకు విద్య ఎంత వచ్చో, ఇప్పుడు చూడండి అమ్మాయిని ఏం చదివావో తీసుకురమ్మంటారు మన వాళ్ళు, నీ మార్కు లిస్టు తీసుకురా అంటారు, నీ సర్టిఫికేట్ తీసుకురా అంటారు, నువ్వు ఎంత చదివావో, నువ్వు ఎంత నిష్ణాతుడివో నీకు పరీక్షాపత్రం ద్వారా తెలుస్తోంది. అలాగే జ్ఞానంలో నువ్వు ఎంత గొప్పవాడివో తెలియాలంటే భాగవతంలో పరీక్ష పెట్టాలి అన్నారు. విద్యావతాం భాగవతే పరీక్ష. బంగారం మంచిదో కాదో తెలియాలంటే అగ్నిలో పుటం పెట్టాల్సిందే. వాడు జ్ఞానంలో ఎంత గొప్పవాడో తెలియాలంటే భాగవతంలో పరీక్ష జరగాల్సిందే. అందుకే భాగవతం మోక్ష గ్రంథం, భాగవతం సాధనా గ్రంథం, భాగవతం భక్తి గ్రంథం, భాగవతం వైరాగ్య గ్రంథం, భాగవతం జ్ఞాన గ్రంథం. మీరు ఎలా తీసుకుంటే ఎలా మీకు భాగవతం ఉపయోగపడుతుంది. అలాగే ఇక్కడ కూడా వసుదేవుడితో మాట్లాడాడు. మాట్లాడుతూ మాట్లాడుతూ ఉండగా అలా దొరికిపోయిన మాటలకి కట్టడి పెట్టుకున్నాడు. కానీ మళ్ళీ నందుడితో చెప్పాడు, నువ్వు ఇలా వచ్చేసా, ఉత్పాతాలు జరగచ్చు, తొందరగా వెళ్ళు అని చెప్తే వేగంగా పోగలిగినటువంటి గిత్తల్ని బండికి పుంచుకొని నందుడు బయలుదేరాడు ప్రేపల్లె వైపు. ఇక్కడ ఒక సంఘటన జరిగింది ప్రేపల్లెలో. మధుర వెళ్ళి తన కప్పం కట్టాడు. ఇక్కడ ప్రేపల్లెలో ఏం జరుగుతుందో చెప్తున్నాడు పోతనామాచ్యుల వారు. కంసు పంపున బాలఘాతిని పూతన పల్లెల మందల పట్టణముల ఇల ఎల్లచో బాలహింసగా వించుచు సనుచు యవ్వని పేరు శ్రవణ వీధింబడినంతన సర్వభయ నివారణంబగు అట్టి దైత్యాంతకుండు అవతరించి ఉన్న నందుని పల్లెకి ఒకనాడు కేచరి అయి వచ్చి అందు మాయాప్రయుక్తిని కామరూపిణి అయిచొచ్చి కానకుండ అరగి ఇల్లిల్లు తప్పక అరసి కొనచు నందగృహమున పాలు నినాదముకటి విని ప్రమోదించి సుందరి వేషయదుచు. ఇక్కడ పోతన ఎలా ప్రవేశించిందో పోతన ప్రవేశాన్ని చెప్తున్నాడు పోతనామాచ్యుల వారు. కంసుడు పంపించాడు. కంసుడు అంటే మనం మొదట్లో చెప్పుకున్నాం, ముక్తి సుఖానికి అడ్డుపడేవాడే కంసుడు అని. మనం అందరం ముక్తి సుఖాన్ని కోరుతున్నాం. ఏమండి లోకంలో ఫలసాయం రావాలంటేనే కొన్నాళ్ళు ఎదురు చూడాలి. మా రామకృష్ణానంద స్వామి వారు చెప్పారు, ఒక ఆవిడ గర్భిణీ రాకపోతే ఒక స్వామి దగ్గరికి వెళ్ళారట. వెడితే స్వామి చెప్పారట, అమ్మ రోజుకు 41 మార్లు రావి చెట్టుకు ప్రదక్షిణం చేయమ్మా, దోషాలు ఏమైనా ఉంటే పోతాయని చెప్తే ఈవిడ ఉతుట్టు తిరుగుతుందట, పొట్ట చూసుకుంటుందట. ఎంత పెరిగింది పొట్ట, మరి పిల్లాడు రావాలి కదా, చుట్టూ చుట్టుకి చూసుకుంటుందట. అప్పుడు ఆయన చెప్పాడట, అమ్మ చుట్టూ చుట్టుకు చూస్తే పిల్లలు పుట్టరమ్మా, ప్రయత్నం చేయాలి. ఈ 41 ప్రదక్షిణాలు చేస్తూ ఎంతకాలంలోనో దోషాలు తొలగితే పిల్లలు పుడతారు, కానీ నువ్వు చుట్టూ తిరిగి పొట్ట చూసుకుంటే అవుతుందా? అలాగే మన కర్మ తీరిపోవాలంటే మనం భగవంతుడికి రోజుల్ని మనం లెక్క పెట్టకూడదు. ఈ మన భక్తి ఎలా అయిపోయిందంటే వారాల భక్తుల్లోకి వచ్చేసాం మనం. వారాల భక్తుల్లోకి వచ్చేసి భగవంతుడికి కూడా నియమం పెడుతున్నాం, సుందరకాండ 9 రోజులు చేస్తాను, 9 రోజులు చేసేటప్పటికి మా అబ్బాయికి ఉద్యోగం రావాలంతే. ఉద్యోగం రాకపోతే ఇక ఆంజనేయ స్వామి పూజ లేదు, ఆయనకు వడమాల లేదు, మళ్ళీ ఇంకో దేవుణ్ణి పూజిస్తారు. దీన్ని ఏమన్నాడు మనకి భగవద్గీతలో, వ్యభిచార భక్తి అన్నాడు భగవంతుడు. అంటే అక్కడ అది అనకూడని మాటని కాదండి అక్కడ అర్థం, భగవంతుడు అంటే నిలకడలేనటువంటి భక్తి, అది ఇల్లు తిరిగేటువంటి భక్తి. ఆ భక్తిని మనం పాటించకూడదు, అటువంటి భక్తి కాకూడదు మనది. విద్యాప్రకాశానందగిరి స్వామి వారు చెప్పారు, ఓ తోటలో 100 అడుగులు లోతు తవ్వితే బావి పడుతుందని ఒక బావి నిష్ణాతుడు ఎవరైతే నీళ్లు పడతాయో చూసి చెప్పేవాడు చెప్పారు. ఈ యజమాని ఏం చేశాడు, 10 అడుగులు తవ్వగానే వీడికి నడుము నెప్పెట్టి ఇంకో చోట పత్తవ్వాడు, ఇంకో చోట పత్తవ్వాడు, మొత్తానికి 10 పదులు 100 పూర్తయినాయి. ఆయన చెప్పింది కరెక్టే, 100 తవ్వితే నీళ్లు పడతాయన్నాడు. వీడు 100 తవ్వాడు, తవ్వినా నీళ్లు పడలేదని వెళ్ళి ఆయన దగ్గర మొరపెట్టుకున్నాడు. అయ్యా మీరు 100 అడుగులు తవ్వితే నీళ్లు పడతాయన్నారు, నేను 100 తవ్వానండి నీళ్లు పడలేదంటే. ఆయన అన్నాడు, ఇప్పటి వరకు నేను ఒక ఇంత లోతులో నీళ్లు పడతాయని చెప్తే అది ఎక్కడా తప్పింది లేదు, నీ పొలంలోనే ఎందుకు తప్పిందో చూస్తానని వచ్చాడు ఆయన. అలా చూస్తే వీడు 10 బోయిలు తీసిపెట్టాడు, 10 పదులు 100 తవ్వాడు, వీడి లెక్క ప్రకారం 100 అయింది. అప్పుడు ఆయన అన్నాడు, ఒరే 100 10 చోట్ల తవ్వమని కాదు అక్కడ అర్థం, 100 ఒకే చోట తవ్వమని అర్థం. మనం కూడా ఏం చేస్తున్నామంటే భగవంతుడిని కూడా మనం మారుస్తున్నాం. మార్చుకోవాల్సింది భగవంతుడిని కాదండి, మన బుద్ధిని మార్చుకోవాలి, మన మనస్సుని మార్చుకోవాలి. మా గురువు గారి దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. ఆయనకి ఒక మంత్రోపదేశం జరిగిన తర్వాత ఆయన అన్నాడు, స్వామి ఏ దిక్కుకు తిరిగి జపం చేయాలి అన్నాడు. ఏ దిక్కుకు తిరిగి కూర్చోవాలి, తూర్పుకు తిరగాల, పడమరకు తిరగాల, ఉత్తరం తిరగాల, దక్షిణం తిరగాల, ఈ 4 దిక్కుల్లో ఏ దిక్కులో కూర్చోవాలని అడిగితే మా గురువుగారు చక్కని మాట చెప్పారు, దిక్కుమాలిని మనస్సు కాకుండా ఉండాలి, కానీ ఏ దిక్కు అయినా పర్వాలేదు అంటే. ముందు దిక్కుమాలిని మనస్సు, ఆ మనస్సు దిక్కుమాలిని కాకుండా ఉంటే మంత్రాన్ని జపం చేస్తూ ఉంటే అదే నీకు దిక్కు అయి కూర్చుంటుంది. కాబట్టి మనస్సుని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. మన మనస్సు కంట్రోల్లో పెట్టడానికి ఎవరు పెడతారండి, మనమే దానికి నియామకులం కావాలి. ఇక్కడ పూతన వాసనాస్వరూపముగా చెప్పబడింది భాగవతంలో. వాసన ఏం చేస్తుంది అంటే 3 లక్షణాలు చెప్పారండి మాయకి. మాయ ఏం చేస్తుందంటే తన రూపాన్ని మార్చుకుంటుంది, 2వది సాధకుని ఆకర్షిస్తుంది, 3వది భగవంతుడికి దూరం చేస్తుంది. ఈ 3 లక్షణాలు మాయ లక్షణాలు. అంటే అది మురిపిస్తుంది. మనకు సాధనలో కూడా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ప్రకృతి ఇంకా బలంగా మన మీద తన ప్రతాపాన్ని చూపిస్తుంటుంది కనుక, ప్రభావం చూపిస్తుంటుంది కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి, అది మురిపిస్తుంది. 2వది ఏం చేస్తుంది, భగవంతుడు ప్రక్కనున్నా కానీ అది కావాలనిపించేట్టుగా చేస్తుంది. 3వది ఏం చేస్తుంది, భగవంతుణ్ణి కూడా దూరం చేసేస్తుంది. ఈ 3 లక్షణాలు మాయకున్నాయి. అదే పూతన. పూతన ఏం చేసింది, తనది కానటువంటి రూపాన్ని తాను ధరించింది. బాగా అద్భుతంగా ఒక సుందరమైనటువంటి వేషంతో గోకులంలో ఇంత సుందరీమణులు ఉన్నారా అనిపించేట్టుగా. ఇంకా చెప్పాలంటే ఇక్కడ రోహిణి యశోదలు కూడా మ్రాన్పడిపోయి చూస్తారు పూతన వైపున. ఏమంటే ఇక్కడ రోహిణి ఎంత గొప్ప ఆవిడ, యశోద ఎంత గొప్ప తల్లి, వాళ్ళిద్దరినీ కూడా మైకల్లో పడేసిందంటే మాయ యొక్క సత్తా ఎంత గొప్పది. మనం చాలామంది అనుకుంటూ ఉంటాం, మాయ ఎంత చూస్తాను, ఆ మాయ నన్ను ఎలా పడేస్తుందో చూస్తానంటాం. నీ మాయని పడవేయడానికి నీ శక్తి సరిపోదు, మాయని జయించడానికి నీ శక్తి సరిపోదు. యశోదారోహిణులే మాయలో పడిపోయారు అక్కడ. వీళ్ళ దగ్గరికి ఎలా ప్రవేశించింది, కంసుడు ప్రేరేపించిన పూతన అనే రాక్షసి. పూత అంటే జ్ఞానము అని అర్థం, నా అంటే కానిది అని అర్థం, పూతన అంటే జ్ఞానము కానిది అని అర్థం, అంటే అజ్ఞానం యొక్క స్వరూపం అని అర్థం, దానిపై వాసన అని అర్థం. ఈ వాసన ఏం చేస్తుంది, మంచిని చేరనివ్వదు, తన వాసనని విడిచిపెట్టనివ్వదు. మనకి రామకృష్ణానంద స్వామి వారు చెప్పారు, పూర్వకాలంలో ఈ వస్తువులు వాళ్ళకి ఏవంటే బుట్టల్లో పెట్టుకొని అమ్ముతూ ఉంటారు కదండి, ఇంత ముందర మనం చాలా మన మన పల్లెటూళ్ళలో చూస్తూ ఉంటారు, జామకాయలు, మామిడికాయలు, ఇంకేమన్నా పూలు ఇలాంటివి బుట్టల్లో పెట్టుకమ్ముతూ ఉంటారు. ఇలా ఒక రోజున ఒక చేపల వాళ్ళు ఈ చేపలన్నీ బుట్టల్లో పెట్టుకొని అమ్మడానికి వెళ్ళారు ఒక ఊరు. ఊరు వెళితే వాళ్ళు ఆ ఊరిలోకి వెళ్ళి అమ్ముకున్న తర్వాత జోరున వర్షం కురుస్తుంది. కురుస్తుంటే ఇంటికి వెళ్ళడానికి వీళ్ళకి ఏది మళ్ళీ తిరిగి వెళ్ళడానికి అవకాశం దొరకలేదు, ప్రొద్దుపోయింది చాలా, వర్షం బాగా ధాటిగా పడుతోంది. వీళ్ళు అనుకున్నారు, ఈ రాత్రి మనకు వెళ్ళినా కానీ మనం మన ఇంటికి వెళ్ళలేం, ఇక్కడ ఎవరైనా కాస్త మనకి విశ్రాంతి ఇచ్చేవాడు ఉంటారేమో అని ఒకళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని తలుపు కొట్టి అడిగారు, అమ్మ మేము ఇలా అమ్ముకోవడానికి వచ్చాము వ్యాపారం చేసుకోవడానికి, ఇలా అనుకోకుండా వర్షం పడింది, మేము మా ఇళ్ళకి వెళ్ళలేము, కాస్త ఈ రాత్రికి మేము మీ ఇంట్లో తలదాచుకుంటాం, కాస్త ఇంత ఏదైనా మాకు ఏదైనా పలహారం ఉంటే పెట్టండి అంటే వాళ్ళు సరే అన్నారు. సరే పలహారం పెట్టిన తర్వాత వీళ్ళు నిద్రకి ఉపక్రమించడానికి బయట అక్కడ ఒక వరండా ఉంటే వరండా చూపించి, అమ్మ మీరు ఇక్కడ నిశ్చింతగా పడుకోండి, మేము అక్కడ మా గదిలో విశ్రాంతి తీసుకుంటాం, మీకు ఏదైనా అవసరం అయితే మాకు కబురు చేయండి అమ్మా అని చెప్పారు వాడు. వీళ్ళు అలా పడుకుంటే వీళ్ళకి నిద్ర పట్టడం లేదు. ఆ నిద్ర పట్టకపోవడానికి కారణం ఏమిటి? అది మల్లెపూలు అమ్ముకునేవాళ్ళు, ఆ మల్లెపూల పుట్టలన్నీ చుట్టూ ఉన్నాయి, వీళ్ళకి నిద్ర పట్టడం లేదు, ముక్కులు ఇలా నులిమేసుకుంటున్నారు, ఏమిటి దరిద్రపు వాసన ఎక్కడి నుంచి వస్తుంది అని వాళ్ళు ఆలోచించి, ఇదిగో ఈ మల్లెపూల వాసన మనకు నిద్ర పట్టనివ్వకుండా చేస్తుంది, ఈ పాడు మల్లెపూలు ఎవడైనా ఇంట్లో పెట్టుకుంటాడా అని వెంటనే మల్లెపూల పుట్టలన్నీ బయటపడేసి వాళ్ళ చేపల పుట్టలు తెచ్చి లోనబెట్టుకుంటారు. ఇప్పుడు చేపల పుట్టలు తలవైపు నుండి వాళ్ళకి బ్రహ్మాండంగా నిద్రపట్టారు. ఇక తెల్లవారి ఇంటి వాళ్ళు లేదు చూస్తే ఒకటే గబ్బు చేపల వాసన ఇల్లంతాను, ఈ దరిద్రపు గబ్బు ఎక్కడి నుంచి వచ్చిందా అని వీళ్ళు అనుకుంటూ వాళ్ళ మల్లెపూల పుట్టలు ఏమో బయట ఉన్నాయి, వాళ్ళ చేపల పుట్టల్లో ఉన్నాం. వాళ్ళు అన్నారు, ఏమమ్మా పడుకోమని ఇంటికి ఇస్తే మీరేంటమ్మా ఇలా చేశారంటే, వాళ్ళు అన్నారు, అసలు ఈ దరిద్రపు వాసనతో మీరు ఎలా నిద్రపోతున్నారండి రోజును, మాకు అసలు నిద్రే పట్టలేదు, రాత్రి ఒకటే తలనిప్పండి, మా బుట్టలు మీరు తలవైపును పెట్టుకుంటే కానీ మాకు నిద్ర రాలేదన్న. ఇప్పుడు మల్లెపూల బుట్టలు ఇంపుగా ఉంటాయా, చేపల బుట్టల కంపు ఇంపుగా ఉంటుందా? ఏ వాసనకు అలవాటు పడ్డవాడికి ఆ వాసన యొక్క ప్రాబల్యం వలన అది లేకపోతే ఎలా నిద్ర పట్టదో, అలాగే దుష్టమైనటువంటి బుద్ధి కలిగిన వాడు భగవత్ సన్నిధానానికి వచ్చిన వాడు దుష్ట బుద్ధి విడిచిపెట్టలేదు. మల్లెపూల సంబంధమైనటువంటి భగవత్ సన్నిధానానికి వచ్చిన ఇంద్రియ విషయాల లాంటి చేపల వాసనలు వాడు తెచ్చి చేర్చుకుంటూ ఉంటాడు. వాడికి ఆ బుట్ట లేకపోతే నిద్రపడదు, దరిద్రం అక్కడొచ్చింది ఇప్పటికీ. ఆ బుట్టలన్నీ అక్కడ చేర్చేస్తాడు, ఈ మల్లెపూల బుట్టలన్నీ బయటపడేస్తూ ఉంటాడు. ఎందుకంటే వాడికి వాసన పోదు కదా, రేపల్లెకి వచ్చినా వాసన పోకపోతే వాడి గత ఏమైపోతుంది? ఏమంటే గోకులం అంటే అర్థమేమిటి? పరమాత్మ సన్నిధానం, కృష్ణయ్య ఉన్నటువంటి సన్నిధానం. కృష్ణయ్య సన్నిధానానికి వచ్చినా వాసన పోలేదండి పోతనికి. అలాగే మహాత్ములు చెప్తున్నారు మనకి, గట్టిగా బోధ చేస్తున్నారు, నీవు భగవత్ సన్నిధానంలో దగ్గరగా ఉన్నావని విర్రవీగుతున్నావేమో, చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా, భగవత్ సన్నిధానంలో కూడా మాయ పనిచేస్తుంది, భగవత్ సన్నిధానంలో కూడా మాయని ఆకర్షించాలని చూస్తుంది. నువ్వు అనుకోవచ్చుగాక భగవంతుడు దగ్గరలోనే ఉన్నాను, భగవంతుడు చెంతనే ఉన్నాను అనుకుంటున్నావేమో, దాన్ని మాత్రం నమ్మడానికి వీల్లేదు. కాబట్టి నువ్వు ఎల్లప్పుడూ జాగ్రత్త ఉండాలి. అందుకనే మా బాబూజీ మహారాజు గారు చెప్పేవారు అన్నమాట, ఏది బ్రహ్మజ్ఞాని సదా 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 జాగరూకుడు, ఆయన నిరంతరము జాగ్రత్త వహిస్తూనే ఉంటాడు. ఎందుకు జాగ్రత్త అంటే ప్రపంచంలో మాయ యొక్క శక్తిని మనకు ఎరుకపరచడానికి వారు మనకు హెచ్చరిక చేస్తూ ఉంటారు. హెచ్చరిక ఎవరు చేయగలరు? ఎవరు మేల్కొని ఉంటారో వారు హెచ్చరిక చేయగలుగుతారు. సదా మేల్కొని ఉండేవారు గురుదేవులు కనుక మనకి హెచ్చరిక చేస్తూ ఉంటారు వారి బోధ ద్వారా. మన యొక్క వాసన వారికి ఎలా తెలిసిపోతుందండి? ఆ వాసనకి వారు మందుని ఎలా ఇస్తారు? వారి బోధామృతం ద్వారా మనకు అందిస్తారు. ఆ బోధలో మనం వెతుక్కుంటే మన వాసన ఎంత బాగా ధాటిగా ఉందో మనకు తెలిసిపోతుంది. కాబట్టి అక్కడ పూతన అనేటువంటి ఆవిడ ప్రవేశించింది. ఎలా ప్రవేశించింది? చక్కగా కామరూపిణి, తనది కాని రూపంతో ప్రవేశించేదే మాయా. ఒక అందమైన ముసుగేసుకొస్తుందండి మాయ. అలా వచ్చేసి ఎలా ఉన్నదో ఇక్కడ ప్రకృతి రూపంగా చెప్పాడు పోతన మచ్చుల వారు. క్రాలు కన్నులు గుబ్బ చన్నులు కందు వందని చందురన్బోలు మోమును గల్గి లేదన బుద్ధి దూరని కౌను హేరాడమైన పిరుందు పల్లవరాగ పాదకరంబులు చాలా దొడ్డకు కొప్పు ఒప్పగ సర్వమోహన మూర్తితో. ఒక ప్రకృతి ఎక్కడ మానవుణ్ణి పడేస్తుందో చెప్పారు పోతన మచ్చుల వారు. చక్కగా ముందుగా ప్రకాశిస్తున్నటువంటి కన్నులండి. మాయ కూడా ఎలా ప్రవేశిస్తుంది? సీతమ్మ రామచంద్రమూర్తితో మాయలేడిని చూసి ఏమందండి, దాని కన్నులు చూడండి ఎంత సొబగుగా ఉన్నాయో. ఆకర్షించేదేమిటి? దాని రూపం, రూపం ద్వారా ఆకర్షిస్తోంది మాయ. తర్వాత శరీరంలో కలిగేటువంటి మార్పులు, వికారాలు. ఏతన్ మాంసవసాది వికారం, ఇది గుర్తించినటువంటి వాడు దేన్ని చూస్తాడు? పైనున్న దేహాన్ని చూస్తాడు. ఈ దేహం ఇలా కనబడడానికి కారణం ఎవరు? దీని లోపల ప్రకాశిస్తున్నటువంటి దైవం. దైవాన్ని చూసేవాడు జ్ఞాని అయితే దేహాన్ని చూసేవాడు అజ్ఞాని. లోనున్నటువంటి అసలు వస్తువుని చూసి గ్రహించేవాడు జ్ఞాని. వివేకానంద స్వాముల వారు పాశ్చాత్య దేశాలలో తన వాక్పటిమని అద్భుతంగా ఇతర దేశాల్లో ఆయన తమ గురువాణిని వినిపించిన మహానుభావుడు వివేకానందుడు. వివేకానందుడి యొక్క వాగ్వైభవం ద్వారానే రామకృష్ణ పరమహంస వారి యొక్క దివ్యత్వం ప్రపంచం మొత్తానికి వెల్లడయ్యింది. స్వామి ఎప్పుడు అంత దూరం ప్రయాణం చేయలేదు రామకృష్ణ పరమహంస గారు. కానీ వివేకానందుడు వారి వాగ్వైభవం, ఆయన యొక్క నిశితమైనటువంటి కుశాగ్ర బుద్ధి, ధర్మనిష్ట, సత్యసంధత తన గురువు వైభవాన్ని ప్రపంచం మొత్తం కూడా వెల్లడి చేసింది. అక్కడ వెంటనే అక్కడ ఒక స్త్రీమూర్తి ఏకాంతంలో వివేకానంద స్వామి వారి దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి ఆవిడ తన కోరిక చెప్పింది. స్వామి, నాకేమో సౌందర్యం ఉంది, ఇదిగో ఇంత సౌందర్యం, తమరికేమో ఇంత కుశాగ్రమైనటువంటి బుద్ధి ఉంది, ఇప్పుడు మన ఇద్దరం కలయికతో ఒక పిల్లాడో ఎవరైనా లోప ప్రపంచంలోకి వచ్చాడనుకోండి, నా అంతటి సౌందర్యం, మీ అంతటి జ్ఞాన వైభవం, ఈ రెండూ కలిసి లోకానికి ఒక పిల్లాడిని మనం అందించవచ్చు కదా, మరి ఈ ప్రయత్నం మనం ఎందుకు చేయకూడదు అని ఆవిడ ఒక మాటని ఆ స్వామివారి ముందు మాట్లాడితే ఆయన అన్నాడు, అమ్మా, అంత పని చేయడానికి ఇంత దోషం చెయ్యాలా? నన్నే నీ కొడుకు అనుకుంటే సరిపోతుంది కదమ్మా అన్నాడు వివేకానంద. అంటే వారి దృష్టి చూడండి ఎంత గొప్పదో. అందిపుచ్చుకునేంత స్థితిలో ఇంద్రియాలకు ప్రభావం కలిగించేట్టుగా ఒకళ్ళు మనకు పరీక్ష పెట్టిన ఆ పరీక్షని కూడా జ్ఞాన దృష్టితో వీక్షించిన వాళ్ళు బ్రహ్మజ్ఞానులు. అందుకనే మనస్సు చెదరనివ్వలేదు, వాళ్ళు దృష్టిని చెదరనివ్వలేదు. వాళ్ళకి ఎలాగైతే అర్జునుడికి ఆ పక్షి కన్ను మీదే దృష్టి ఉన్నదో, అలాగే వారు కూడా తమ గురుదేవులు ఏ లక్ష్యార్థాని కోసం ఈ ప్రపంచంలో ఆ గురుదేవులు వారిని నడిపించారో దాని మీదే దృష్టి పెట్టారే తప్ప ఇతరమైనటువంటి వాటిని వారి చెవి చేర్చలేదు. ఈ కంటిని వాళ్ళు ఈ ఇంకొక విషయ ప్రపంచంగా చూడాలి, కనిపిస్తుందంతా బ్రహ్మమైనటువంటి దృష్టిలో ఉన్నారు మహాత్ములైనటువంటి వాళ్ళు. కాబట్టి మాయ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈవిడ పైనుండేటువంటి సౌందర్యం ఎంత గొప్పగా ఆకర్షణీయంగా కనబడిందో చెప్తున్నారు ఇక్కడ పోతనామార్చుల వారు. చక్కగా మచ్చలేని చంద్రుడి వంటి ముఖం, ఉందా లేదా అనేటువంటి ఆలోచనకు తావిచ్చేటువంటి సన్నని నడుము, విశాలమైనటువంటి జగనభాగం, చివుళ్ళ వంటి ఎర్రని కాలు చేతులు, ఒత్తైనటువంటి చుట్టుముడి, ఇలా చాలా అందంగా అందరినీ మొహపెట్టే రూపంతో నందుని ఇంటికి వెళ్ళింది. ఏమండి రూపమేనా? మానవుడికి ఇంకాస్త అత్యంత గొప్పదైనటువంటిది ఏమిటి అంటే బంగారం అండి. ఆవిడ ఎటువంటి బంగారాన్ని ధరించిందో చెప్తున్నాడు. కాంచన కుండల కాంతులు గండయుగమున క్రేళ్ళు రకం, జడపై మించిన మల్లెల మేలిమి తావుల మెచ్చి మదాడులు మింటను రానంచిత కంకణ హారలు చెలువారంగా పై నలువంచుల ఇంచుకించుగా జారగా ఇందుని భానమయ్యే కుమారుని ఇంటికి నై. పూతన కృష్ణుడు ఉన్నటువంటి ఇంటికి వెళుతూ ఆమె ధరించినటువంటి బంగారు లోలాకుల కాంతులు చెక్కిళ్లపై కేరింతలు కొడుతున్నాయి. జడలో ధరించినటువంటి మల్లెపూల వాసనలకి తుమ్మెదులు ఆకర్షింపబడి ఆమెతో పాటుగా తలపైన ఎగురుతున్నాయి. చేతుల్లో కంకణాలు, మెడలో ఉండే హారాల కాంతులు, ఈ పైనుండేటువంటి ఆవిడ బయట చెరుగు కొద్దిగా తొలగుతూ ఉండగా ఆకర్షణీయమైనటువంటి ముఖంతో పూతన కృష్ణుడి ఇంటికి బయలుదేరింది. ఇలా వెళుతోంది. వెడుతుంటే వీళ్ళు అనుకున్నారట, సిరిమమ్మున్ బ్రతుకన్న చూచు కొరకై శృంగార వేషంబుతో నరుదో నోకున టంచు. వీళ్ళు అనుకున్నారట లక్ష్మీదేవి మమ్మల్ని అనుగ్రహించడానికి ఈ రూపంతో వస్తుంది అనుకున్నారట. భాగవత మహాత్మ్య గురించి రామచంద్ర డోంగరే మహారాజు గారు తమ భాగవత రహస్యోపన్యాసాల్లో చిన్న కథ చెప్పారు. ఓ చోట లక్ష్మీదేవికి నారాయణుడికి ఇద్దరికి చిన్న పందెం ఏర్పడింది. స్వామి, లోకంలో నీ భక్తులు బాగున్నారా, నా భక్తులు బాగున్నారా, చిన్న పద్యం పెట్టుకున్నావా అని అడిగిందట లక్ష్మీ అమ్మవారు. అలాగే దేవి, ముందుగా నేను పెడతాను, నా భక్తులు లోకంలో ఎంతమంది ఉన్నారో నువ్వు చూద్దు కానీ అని ముందు ఆయన బయలుదేరాడు. ఎలా బయలుదేరాడు? పంచికట్టు కట్టుకున్నాడు, ఇలాగా మూడు నామాలు పెట్టుకున్నాడు, భాగవత గ్రంథాన్ని చక్కగా చేతిలో పట్టుకున్నాడు, భూలోకానికి వచ్చాడు స్వామివారు. వచ్చి పూర్వకాలంలో రచ్చబండలు ఉంటుంటాయి కదండి, నలుగురు పెద్దలు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు కదా, ఆ రచ్చబండ దగ్గరికి వచ్చి ఆయన అన్నాడు, అయ్యా నేను భాగవతం చెప్తానండి, ఆ భాగవత ప్రవచనం చేస్తాను, కాస్త మీరు నాకు ఉండడానికి ఇల్లిచ్చి కాస్త ఈ దేహాన్ని పోషించుకోవడానికి ఇంత అన్నం పెట్టండి, నేను మీ ఊరిలో ఉండి భాగవతం చెప్తానండి. ఆ ఊరిలో రెండంతస్తులు మేడ కట్టిన ఆయన ఒక్క ఆయనే ఉన్నాడండి ఆ కాలంలో. ఈ కాలంలో అంటే మనకు ఆహార్మ్య బాగా ఎత్తుగా ఆకాశ హార్మ్యాలు లాగా బాగా ఎత్తుగా కనబడుతున్నాయి, కానీ పూర్వకాలంలో రెండు అంతస్తుల భవనం అంటే చాలా ఎక్కువ సంపన్నత కలిగిన ఇళ్ళవాళ్ళే, ధనం కలిగిన వాడే కట్టుకొని ఉండేవారు. ఆయన అన్నాడు, అయ్యా మీలాంటి మహానుభావులు రావడం అంతకంటే భాగ్యమా, రండి స్వామి, నేను రెండవ అంతస్తు మీలాంటి భాగవతుల కోసమే కట్టినట్టున్నాను, మీరు అక్కడ ఉండండి, భాగవతాన్ని మాకు వినిపించండి, అంతకంటే మహద్భాగ్యమా అని ఈయన భాగవతాన్ని వినిపించడానికి ఆ ఇంట్లో దిగాడు. దిగి ఒక 4-5 రోజులు అయిపోయిందండి. ఇక లక్ష్మీ అమ్మవారి వంతు వచ్చింది. ఈ 5 రోజుల పాటు భాగవతం బ్రహ్మాండంగా సాగుతోంది, స్వామివారు చక్కగా వివరిస్తున్నారు. ఏమండి ఆయన కథని ఆయనే వివరించుకుంటే ఎంత అమోఘంగా ఉంటుంది చెప్పండి కదా. కాబట్టి అది వినడానికి అందరూ భక్తులందరూ వస్తున్నారు. చక్కగా భాగవత ప్రవచనం జరిగిపోతుంది. 5వ రోజు అమ్మవారి వంతు వచ్చింది. ఇక ఆవిడ అనుకుంది, మా ఆయన గారు వెళ్ళి 4-5 రోజులు అవుతోంది కదా, ఇప్పుడు నేను వెళ్ళి నా ప్రభావం ఏంటో చూపిస్తానని ఆవిడ అప్పుడే చక్కగా జట్టా బండికి బంగారం అంతా మెళ్ళో వేసుకొని చక్కగా అసలేసి రావణవాసం కాబోలు, ఏ అమ్మవారు ఉన్న బంగారంతో పట్టు చీరతో చక్కగా ఇటువంటి శృంగార రూపంతో అమ్మవారు అలా జట్టా బండి దిగగానే ఈ ఊరి వాళ్ళ చూపులు మొత్తం ఆ వైపుకే తిరిగాయి. ఆహా, ఇటువంటి ఆవిడ ఎప్పుడు మన ఊళ్ళో కనబడలేదే, ఎవరావిడే, ఎందుకు వస్తుంది, ఏమిటో అని అందరూ చుట్టుముట్టి ఆవిడ కూర్చోడానికి స్థానం ఇచ్చి అందరూ లేచి నిలబడ్డారు, చేతులు కట్టుకుని నిలబడ్డారు. నిలబడగానే అప్పుడు ఆవిడ అంది, నేను కొన్నాళ్ళు ఈ ఊళ్ళో ఉందామని వచ్చాను, నేను ఉండడానికి ఎక్కడైనా నాకు అనుకూలమైనటువంటి ఇల్లు ఉంటుందా అని. ఈ 2 అంతస్తులు కట్టినైనా ముఖం ఎలాడేశాడు. ఆ దిక్కుమాలిన వాడు నామాల వాడికి ఇచ్చాను ఇల్లు, ఈవిడ 5 రోజులు ముందన్నా వస్తే బాగుండు, చక్కగా ఆవిడకన్నా ఇచ్చేవాడిని, వీడు వచ్చి పైన కూర్చున్నాడు, వీడి భాగవతం వీడు బండలైపోను, ఏ వీడేదో భాగవతం చెప్తాడండి వాడికి ఇచ్చాను ఇల్లు, ఇప్పుడు ఈవిడ అమ్మగారు నా ఇంట్లో ఉంటే ఎంత బాగుండు అని మనసులో అనుకుంటూ ఈ లోపల అమ్మగారు అన్నారు, నేను నాకు కాస్త పాలు తెచ్చి పెడతారా అన్నారు. పాలు తెచ్చేవండి, అంత ధనవంతురాలు పాలు అడగడమే మహాభాగ్యం కదా. అందరూ ఇళ్ళకి పరిగెత్తి గ్లాసుతో తెచ్చిచ్చారు, ఈయన మాత్రం 1 గ్లాసుతో తెచ్చిచ్చాడు. అప్పుడు వెంటనే ఆవిడ అంది, అయ్యా మీ గ్లాసుల్లో నేను తాగను, నాకంటూ ఒక గ్లాస్ ఉంది అని పెట్టి తెరిచి బంగారు గ్లాసు తీసింది. ఆ బంగారు గ్లాసులో పోయించుకుంది అమ్మవారి పాలు, చక్కగా తాగిన తర్వాత ఇలా విసిరేసిందండి. ఆవిడ ఒక మాట అంది, నేను తాగిన గ్లాసు కానీ తిన్న పళ్ళెం కానీ మొత్తం బంగారమే, ఒక్కసారి వాడింది మళ్ళీ వాడను, విసిరేస్తాను అందండి. ఇప్పుడు ఇలాంటి ఆఫర్ని ఎవడైనా వదులుకుంటాడండి, ఎన్నిసార్లు పాలిస్తే అన్ని గ్లాసులు వచ్చేస్తాయి, ఎన్నిసార్లు అన్నం పెడితే అన్ని బంగారు పళ్ళ్యాలు వచ్చేస్తాయి. అప్పుడు వీడు ఇంకా దిగువలు పడిపోయాడు, ఆ దిక్కుమాలిన భాగవతం వాడు నా ప్రాణానికి వచ్చాడు, ఏ ఇప్పుడు కనుక ఈవిని తీసుకెళ్ళి ఎన్నిసార్లు పాలిస్తే అన్ని బంగారు గ్లాసులు, ఎన్నిసార్లు అన్నం పెడితే అన్ని బంగారు పళ్ళాలి, ఏ కాబట్టి వీడు దిగులు పడిపోతున్నాడు. ఊళ్ళో వాళ్ళు అందరూ అన్నారు, అమ్మో ఈవిని భరించగలిగిన ఇల్లు మా ఊర్లో లేదు, అయ్యా 2 అంతస్తుల డాబా వారు మీకే అంతటి హక్కు ఉందండి, మీరే ఈవిని భరించగలరు అని అందరూ నిర్ణయించేశారు. ఈయన నీళ్లు నెమురుతున్నాడు, మీనమేషాలు లెక్కెడుతున్నాడు. అమ్మగారు అన్నారు, ఏమయ్యా నీకేమైనా ఇబ్బంది వచ్చిందా అంది. ఏం లేదమ్మా, 5 రోజుల క్రితం ఒక నామాల వాడు వచ్చాడు మా ఇంటికి, భాగవతం చెప్తానంటే పైన ఇల్లు అతికిచ్చాను, నా కొంపకు తిప్పలు వచ్చినాయి. ఇప్పుడు 5 రోజుల క్రితమే మీరు కనుక వచ్చిండే అయితే మిమ్మల్ని నేను అడ్డు పెట్టుకునేవాడిని, ఇప్పుడు వాడిని కొమ్మలేను, మిమ్మల్ని ఉండమనలేను. అప్పుడు ఆవిడంది, ఆయన కనుక పంపిస్తే మొత్తం పెట్టంతా నీకేనా. ఏమండి ఇక వెంటనే ఆయన బయలుదేరాడు. ఈయన పాపం భాగవతం చెప్పే సమయం అయింది కదా అని పైనుంచి కిందికి దిగుతున్నాడు భగవంతుడు. దిగుతూ ఉంటే వెంటనే ఆయన అన్నాడు, అబ్బాయి నువ్వు మర్యాదగా ఇల్లు ఖాళీ చేస్తావా, లేకపోతే మెడబట్టు కిందికి గెంటేయమంటావా. ఆయన అన్నాడు, అయ్యా ఇప్పటికి 5 రోజులే భాగవతం అయిపోయింది, ఇంకో 2 రోజులు ఉంది భాగవత సప్తాహం, ఇంకో 2 రోజులు అయితే నేను వెళ్ళిపోతాను. ఈవిడంది, 1 నిమిషం ఆయన ఉన్న నేను ఉన్నాను. ఈయన అన్నాడు, మర్యాదగా చెప్తున్నాను, ఇప్పటిదాకా మేము ఇచ్చిన పాలు తాగావు, మేము ఇచ్చిన అన్నం తిన్నావు, మేము పెట్టిందల్లా తిన్నావు, మా కొంపను కూల చేసింది చాలు, ఇప్పుడు శరీరారం అంటే మోకాలు అడ్డెట్టినట్టుగా ఇప్పుడు ఈ అమ్మగారు వస్తే నువ్వు పోనంటావా, వెళ్ళిపో ఉండడానికి వీల్లేదు అని ఆయన మెడబెట్టి గెంటేసినంత పని చేశారండి. వెంటనే ఆయన భాగవతాన్ని పాపం చుట్టదుట్టుకొని నెత్తిన పెట్టుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ అమ్మగారు ఏమండి ఆవిడ ఈవిడ ఇక తాగమని ప్రతిలాడుతున్నారండి, ఎన్ని మార్లు తాగితే అన్ని గ్లాసులు వస్తాయండి, వద్దు వద్దనేటువంటి పొట్ట పట్టేటట్టుగా అందరూ మోసుకొచ్చేవాళ్ళే, నా పళ్ళెం తినండి నా పళ్ళెం తినండి. పాపం ఆవిడ తింటుందే కానీ ఈయన లేకుండా ఉండలేకపోయింది ఆవిడ కూడా. పాపం మా ఆయన ఇచ్చాడు, పాపం వెళ్ళమని కానీ వెళ్ళిపోయాడు, ఎక్కడికి వెళ్ళాడో ఏం పాడో అని ఈవిడికి నిద్ర పట్టాడన్న. వీళ్ళందరూ కాపు కాసి కూర్చున్నారండి, అర్ధరాత్రిప్పుడు 5 నిమిషాలకు ఒకసారి తలుపు కొడుతున్నాడు, అమ్మ కాస్త గ్లాసుతో మంచినీళ్ళు తాగమ్మా, ఒక గ్లాస్ వచ్చిందని వాడి ఆలోచన. వీళ్ళు నిద్రపోనే ఉండలేదు. మాయ ఆవరింపు చేసి ఆ ఇంట్లో అక్కడ ఉండేవాళ్ళందరూ నిద్రపుచ్చేసింది అమ్మ. నిద్రపుచ్చి మా ఆయన ఎక్కడున్నాడో భగవంతుడే, వీళ్ళు డబ్బు కోసం నన్ను కూడా చంపెట్టున్నారు, ఆఖరికి ఆ పెట్టిలో ఉన్న బంగారం కోసం విషం ఇచ్చి చంపినా చంపెట్టున్నారు, ఈ పొంపదలోకి నాకు నాకు చుట్టుకుంటుంది ఇక్కడ ఉండేటువంటి దోషం అని ఈవిడ వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఎక్కడున్నాడు తెలుసా అండి నారాయణుడు? సాధువుల్ని ఆశ్రయించాడు, భాగవతుల్ని ఆశ్రయించాడు. ఒక ఆశ్రమం చేరుకున్నాడు. అయ్యా అక్కడ నేను భాగవతం చెప్తానన్నాడు ఆయన. వెంటనే ఆయన అన్నాడు, అయ్యా భాగవతం చెప్పేవాళ్ళు అరుదుగా దొరుకుతారు, అలాంటిది మాకు ఇంత అదృష్టం కలిగించే మహానుభావుడు వచ్చేసావా రాస్వామి అని ఆయనకు ఒక గది ఇచ్చారు. చక్కగా ఆయనకి ఆ సపర్యలు చేస్తున్నారు, భాగవతం చక్కగా జరిగిపోతుంది. ఆ 2 రోజులు అయిపోయింది, ఇక 3వ రోజు అక్కడ ప్రారంభం చేయాలి. ఈ లోపల ఆవిడ రాత్రి అంతా అక్కడే ఎదురు చూసింది నారాయణమూర్తి కోసం. తెల్లారిన తరువాత పరీక్ష పెట్టింది అమ్మవారు. ఏమా పరీక్ష? ఈ బంగారాన్ని విసిరేస్తుందండి. వృద్ధుని ఆశ్రమాన్ని శుభ్రం చేయడానికి వస్తారు కదా అక్కడ ఉండేటువంటి పరిచారకులు, వాళ్ళు వచ్చినప్పుడు ఈ గాజు తీయటం ఇలా విసిరేయటం, ఈ చెవుకున్న కమ్మ తీయటం ఇలా విసిరేయటం మాకు చూపిస్తుంది అమ్మవారు. వాళ్ళు అనుకున్నారు ఈ ఎక్కడ దొరికింది పిచ్చావిడే, ఇదేంటి ఈ ఆభరణాలు అనేది ఇక్కడ పడేస్తుంది, ఈవికైనా పిచ్చి పట్టిందా ఏంటి అని ఆశ్రమంలో వాళ్ళందరూ చెవులు కొనుక్కుంటున్నారు. ఈ లోపల ఆశ్రమ పీఠాధిపతి వారు వచ్చారు. ఆశ్రమ పీఠాధిపతి వారితో చెప్పారు, అయ్యా ఈవిడెవరో పిచ్చావిడ అనుకుంటాను, ఈ చేతిలో ఉన్నవన్నీ ఇసిరిసిరేస్తుంది, ఏం చేస్తుందో అర్థం కావట్లేదు స్వామి అంటే ఆయన అడిగాడు, అమ్మా నువ్వు ఎవరంటే ఆయన అన్నాడు, మీకు కావాల్సినంత తీసుకోండి, నాకు మాత్రం ఒక రూమ్ ఇవ్వండి. ఆ రూమ్ కూడా ఆయన ఉండేదే కావాలి, ఆయన ఉండేదే కావాలి, భాగవతం చెప్పడానికి వచ్చేదే ఆయన ఉండేదే కావాలి, మొత్తాన్ని ఖాళీ చేయించండి. ఆవిడ ఆ వెంటనే స్వామి అన్నారు, అమ్మా ఇక్కడుండేటువంటి డబ్బుకి, ఇక్కడుండేటువంటి నగలకి, ఇక్కడుండేటువంటి ఆర్భాటాలకి, ఇక్కడుండేటువంటి సౌభాగ్యానికి దేనికి అందనటువంటి గొప్ప సౌభాగ్యం ఏమిటంటే భాగవత కథామృతం. భాగవత కథామృతానికి మించినటువంటి గొప్ప వస్తువు ప్రపంచంలో లేనిది. అంతకు మించి ఇంకొకటి ఉన్నది అంటే అది మాయే. మించి ఉన్నది మనల్ని ఆకర్షిస్తోంది అంటే అది మాయే. కాబట్టి మాయ ఎట్టి పరిస్థితుల్లో మా పరిసరాలకు కూడా రావడానికి వీల్లేదు, మీరు ముందుగా మాయను దయముంచి ఖాళీ చేస్తే బాగుంటుందమ్మా అని వాళ్ళు లక్ష్మీని బయటికి పంపించి భాగవత గ్రంథాన్ని వాళ్ళు ఆదరించారు. అంటే ప్రపంచము లక్ష్మీని ఎంత ఆదరిస్తుందో బ్రహ్మజ్ఞానులు భాగవతాన్ని అంత ఆదరిస్తారు. లక్ష్మీ ప్రకృతికి అవసరం, సాధనకు భాగవతం అవసరం. ఏ సాధకులు ఉన్నత స్థితికి చేరాలనుకుంటున్నారో వాళ్ళు భాగవతం తప్ప ఇంకో వస్తువుని ముట్టరు, వాళ్ళకి అవసరం లేదు. అందుకని ఈ భాగవతంలో ఉండేటువంటి గొప్పదనం ఏమిటంటే భగవంతుణ్ణి పొందనివ్వకుండా అడ్డుపడేటువంటి ఏ విషయాలు ఉన్నాయో అవి మనకి ఇక్కడ చక్కగా భాగవతంలో చెప్తారు. వాటన్నింటినీ అంతమొందించినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క లీలావైభవాన్ని మనకు తెలుపుతారు. ముక్తి అనేటువంటి దాన్ని పొందకుండా అడ్డుపడేటువంటి వాటిని తొలగించుకోవడానికి మార్గము భాగవత కథాశ్రవణం ద్వారా మాత్రమే జరుగుతుంది. అటువంటి పూతన ఎంత మాయ చేసిందో చూడండి. యశోదా రోహిణులు కూడా మాయలో పడ్డారు. సిరిమమ్మన్ బ్రతుకంగా దూచు కొరకై శృంగార వేషంబుతో నలుగో నోపు నటంచు గోపిక ఇహవలు రాక మోహించి తత్పరలై చూడగా. ఇక్కడ పూతన మీకు ఆదర్శంగా కూడా పనిచేస్తుందండి. భక్తిలో భక్తిలో ఆదర్శం అనేటువంటిది దేనికోసం అంటే ఆవిడ సౌందర్యం కృష్ణుడి కోసం, ఆవిడ ప్రయాణం కృష్ణుడి కోసం, ఆవిడ చూస్తున్నటువంటి లక్ష్యం కృష్ణుడి కోసం. ఇప్పుడు తనది కాని ఇంట్లోకి ఈవిడ వెళుతోంది పోతన. ఆ వెళుతున్నప్పుడు ఇప్పుడు మనం కూడా అండి ఎక్కడైనా సత్సంగాలు జరుగుతున్నాయంటే ముందు మనం ఏమనుకుంటామంటే వాళ్ళే సాంప్రదాయానికి సంబంధించిన వాళ్ళు, మన సాంప్రదాయమైనా, మనకు ఆహ్వానం ఇచ్చారా, మనకు పేపర్ ఇచ్చారా, మనకు రమ్మని 1-2 మార్లు ఏమైనా ఫోన్ చేశారా, ఇవన్నీ ఆలోచిస్తున్నాం. అసలు భగవత్ విషయానికి ఆహ్వానం ఒకరివ్వాల్సిన అవసరం ఏంటి చెప్పండి? భగవంతుడు అందరి వాడు అనుకున్నప్పుడు అక్కడ మనల్ని ఒకళ్ళు పిలిచారు ఇంకొకళ్ళు పిలవలేదని భావన రాదక్కడ. ఏమండి అక్కడ ఏమైనా మనకి ప్రత్యేకించి ఒక ఆహ్వానం ఏమక్కర్లా, భగవంతుడే మనకి చేరుకోవలసినటువంటి మార్గం. ఆ మార్గాన్ని చేరుకోవడంలో మనం అక్కడ సిగ్గుపడాల్సిన అవసరమేముందండి? మన రామకృష్ణానంద స్వామి వారు చెప్పేవారు, సిగరెట్ అందించుకోవడానికి అగ్గిపెట్టి అడగడానికి సిగ్గుపడని ఈ మానవుడు భగవత్ విషయాన్ని తెలుసుకోవడానికి సిగ్గుపడుతున్నాడు. బాబూజీ మహారాజు వారు కూడా చెప్పేవారు, మానవుడు బయట విషయాన్ని తెలుసుకోవడానికి సిగ్గుపడడం లేదు, కానీ భగవత్ విషయం తెలుసుకోవాలంటే అక్కడ ఎక్కడైనా ఇటువంటివి తెలుసుకోవడానికి తొందరగా వాడు ముందుకు వెడతాడు. కానీ ఇక్కడ భజన జరుగుతుందా, సత్సంగం జరుగుతుందా అని అనగానే సిగ్గుపడతాడు. అంటే మానవుడిని కలియుగం చూడండి ఎంత బంధించి వేసిందో. అందుకని ఇక్కడ అమ్మవారు పోతన మనకి కొద్దిగా ఆవిడ చేరే క్రమం మనకి కొద్దిగా ఆదర్శం. మొట్టమొదటిది ఏమిటి, కొరత్తాని లేకుండా ప్రవేశించింది. అలాగే భగవంతుణ్ణి మనం చేరడానికి వాళ్ళు నన్ను పిలిచారా, వాళ్ళు మా వాళ్ళ, వాళ్ళు ఇంకొకళ్ళ, ఇది ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇది పోతన మనకు చెప్తోంది. రెండవది, సౌందర్యం అంటూ ఏదైనా ఉంటే భగవంతుడి కైంకర్యానికే తప్ప అది మన కోసం కాకూడదు. ఇది రెండవది. మూడవది, యశోదారోహిణులు ఇద్దరు ప్రక్క ప్రక్కనే ఉండి అమ్మ నువ్వు వెళ్ళడానికి వీల్లేదన్న ఆ మాటలు చెవిని చేర్చుకోకుండా భగవంతుడే పరమావధిగా వెడుతోంది కనుక భగవంతుడిని చేరే క్రమంలో చెప్పుడు మాటలు వినవలసిన అవసరం లేదని చెప్తోంది పోత. మనం కూడా ఏం చేస్తున్నాం, భగవంతుడి దగ్గరికి వెళుతూ ఉంటే ఎవరైనా అమ్మ ఎక్కడికి పోతున్నామంటే ఏమో భాగవత ప్రవచనానికి పోతున్నానంటే ఇప్పుడే ఏమంత వైరాగ్యం అని అంటారేమోనని మనమేమంటాం, ఇక్కడే బదారికి వెళ్ళొద్దామని బయలుదేరాని అంటాం. అంటే కొన్ని కొన్ని సందర్భాలలో మన మాటని భగవంతుని వైపు వెళ్ళడానికి సిగ్గుపడుతూ వెళుతున్నాం మనం. ఇక్కడ ఆవిడ భగవంతుడి దగ్గరికి వెళుతూ చెప్పుడు మాటలు వినలేదు. ఆవిడ చెప్పుడు మాటలు అంటే అమ్మా నువ్వు మా అబ్బాయి దగ్గరికి వెళ్ళొద్దమ్మా, మా అబ్బాయి నీ పాలు ముట్టాడమ్మా అని యశోదారోహిణిని చెప్తున్నా ఆవిడ ఏకైక లక్ష్యం ఏమిటి, పరమాత్మని చేరడం, కృష్ణుణ్ణి చేరడం. అలా ఈవిడ నారాయణమూర్తి దగ్గరికి బయలుదేరింది. ఆవిడ జిక్కులు రాక మోహించి తత్పరలై చూడ లతాంగిపోయి కనియన్ కనియన్ అంటే చూసింది, పర్యాంక మధ్యమునన్, పర్యాంక మధ్యము అంటే ఆ చక్కనైనటువంటి ఉయ్యాల తొట్టిలో అక్కడ స్వామివారు ఉయ్యాల్లో పడుకొని ఉన్నాడు. ఆ మధ్యలో బరు భస్మానల తేజం దుర్జనవద ప్రారంభకుం డింబకుం, నివురు కప్పిన నిప్పులాగా ఉన్నాడటండి పరమాత్మ. నివురు కప్పిన నిప్పు అంటే అజ్ఞానేన వృత జ్ఞానం తేన ముఖ్యంతి చెంతవహ భగవద్గీతలో స్వామి చెప్పారు. జ్ఞానం అనేది ప్రత్యేకంగా తెచ్చుకోనక్కర్లేదు అన్నాడే. మరి జ్ఞానం అనేది ఉంటే మనకి ఎందుకు అది తెలియడం లేదంటే పైన ఎలాగైతే ఒక నిప్పుకి ఒక పైన ధూళి ఆవరించి ఉందో, అద్దానికి మురికి ఎలా ఆవరించి ఉందో, మావి చేత శిశువు ఎలా కప్పబడి ఉన్నాడో, అలాగే జ్ఞానం అనేటువంటిది అజ్ఞానము చేత కప్పబడి ఉంది అన్నాడండి పరమాత్మ. తొలగిస్తే చాలండి ఉన్నదేదో ఉన్నది. మనకు పట్టినటువంటి మురికి ఎక్కడి నుంచి వచ్చిందంటే కానిది పట్టడమే అజ్ఞానం. ఏది కాదో అది మనల్ని పట్టి ఉంది, ఆ పట్టిని దాన్ని తొలగించుకోవడమే సాధన. సాధన అంటే అర్థమేమిటి, పైన నిమురు కప్పినటువంటి ధూళిని ప్రయత్నం ద్వారా తొలగించడం, అప్పుడు ఉన్నదేదో ఉన్నది. అలాగే పరమాత్మ కూడా కృష్ణయ్య ఆ పర్యాంక మధ్యంలో ఉన్నటువంటి స్వామి చక్కగా ఆయన దుర్జనవద ప్రారంభకుడు అంటే పోతన సంహారంతో ప్రారంభం చేయబోతున్నాడు దుర్జనవద. ఎప్పుడైతే మనకు వాసన అనేది తొలగుతుందో వాసన తొలగితేనే భగవంతుడి దగ్గరకు ప్రవేశం. మనం మొదటి ద్వారం దగ్గరే ఫెయిల్ అయిపోయామనుకోండి మనకు లోపలికి వెళ్ళడానికి ప్రవేశం ఉంటుందా? కృష్ణావతారం అనేటువంటి ఈ జ్ఞాన భాండాగారంలో ప్రవేశించాలంటే వాసన అనేటువంటిది నిర్మూలనమైతేనే వాసుదేవుడి దగ్గరికి వెళ్ళే అవకాశం దొరుకుతుంది. అందుకని పైనుండేటువంటి ధూళిని తొలగించేటువంటి ప్రక్రియ ఈ పూతన సంహారం. దుర్జనముల ప్రారంభకుం డింబకుం, ఇలాగా ఆలోకేశ్వరుడు, ఆ చరాచర విభుడు, ఆ బాల గోపాలుడు, ఆ బాలత్వంశిని గొంటు కంటిడి వ్యసం బాలింత చందంబునన్, పాలిండన్ విషముని వచ్చుట మదిన్ భావించి లోనొపుచున్, కాలుం గేలు రంగ కన్న కరడి కన్మొచ్చి గూర్వెట్టగన్. ఎప్పుడైతే పరమాత్మ మధ్య ఏది ఉయ్యాల మధ్యలో పడుకొని ఉన్నాడో ఈ చరాచర జగత్తుకి ప్రభువైన వాడు లోకేశ్వరుడు, చరాచర విభుడు అని ఆయనకు పేరు పెట్టింది భాగవతం. లోకాలకన్నింటికీ పరమాత్మ ప్రభువు, గోపాల బాలుడి రూపాన్ని ధరించి ఉన్నవాడు. ఆ బాలహంతపురాన్ని చూశాడు, కోరత్వం నిండిపోయి ఈ బాలింతరాలి వేషంలో పాలిండలో విషం ధరించి వస్తుందని గుర్తించాడు. లోపల నవ్వుకున్నాడు, కాలేదో చెయ్యేదో తెలియనట్టుగా గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు అని మనకు భాగవతంలో చెప్పారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి, ఎవరైతే మనకి పయోధర విషకుంభము అని ఒక పేరుంది. పయోధర విషకుంభము అంటే పైకి మనకి ఈ అధరముల ద్వారా పలుకులు క్షీరములాగా వస్తాయి, విషకుండము లాంటి హృదయం కలిగి ఉంటారు. పైనకి మాట్లాడే మాటలేమో పెదవుల ద్వారా ఈ నేది పాలు ఎంత కమ్మగా ఉంటాయో, పాలు ఎంత స్వచ్ఛంగా ఉంటాయో, పైకి మాట్లాడే మాటలు అంత స్వచ్ఛంగా వినిపిస్తూ ఉంటారు కొంతమంది. లోన విషకుంభం లాంటి హృదయం మాత్రం అలాగే ఉంది. పరమాత్మ నీ పైన కనిపించే మాటల వెనుక దాగిన మర్మాన్ని గుర్తించగలిగిన వాడు మాధవుడు. నువ్వు లోకాన్ని మోసం చేయగలవేమో కానీ లోకేశ్వరుని మోసం చేయలేవు, ప్రపంచాన్ని మోసం చేయగలవేమో కానీ పరమాత్మని మోసం చేయలేవు, మాయతో యశోదారోహిణులు కన్ను కప్పగలవేమో కానీ బాలగోపాలుని మోసం చేయలేవు. ఇక్కడ పరమాత్మ పై రూపాలనే కాదు సుమా, నీ లోపల ఆలోచనని కూడా గమనించగలిగినటువంటి వాడు పరమాత్మ. అందుకే ఆయనకు మేధావి విక్రమక్రమ అని పేరు విష్ణు సహస్రనామంలో. ఆయన మేధావి. మేధావి అంటే అర్థమేమిటి, నీకు భగవంతుడిచ్చిన ఇంత చిన్న బుర్రతోనే నేను ఫలానా వాడిని మోసం చేశాను, నేను ఫలానా వాడి దగ్గర నుంచి బలే తప్పించుకున్నాను, ఈ మాటలు మనం మనస్సులో అనుకుంటూ ఉంటాం కదా. మరి నీకింత బుద్ధి ఇచ్చిన వాడు వాడింకెంత గొప్పవాడో ఎప్పుడైనా ఆలోచించామా? పరమాత్మ ఇంకెంత గొప్పవాడో మనకు ఆలోచనకు అందుతుందా? కాబట్టి పరమాత్మ యొక్క ఆలోచన విధానం మనకెవరికి తెలియదు. కానీ పూతన పైవేషం చూసి మోసపోయారు ఈ గోపాలుడు. కానీ దాని లోపలుండేటువంటి విషయాన్ని గమనించగలిగినటువంటి వాడు పరమాత్మ. ఇలాగా కళ్ళు మూసుకొని ఆలోచిస్తున్నాడటువంటి పరమాత్మ. అలా కళ్ళు మూయడం వెనుక చాలా రహస్యాలు చెప్పారు. ఈయన ఎందుకు అలా కళ్ళు మూశాడు పరమాత్మ అంటే, అయ్యో నన్ను కన్నందుకు దేవకీ వసుదేవులు ముక్తిలోకాలకు వెడుతున్నారు, పెంచినందుకు నందయశోదులు ముక్తిలోకానికి వెడుతున్నారు, పాలుకోవడానికి తపనపడ్డ గోవులు ముక్తిలోకానికి వెడుతున్నాయి, నాతో ఆడుతూ పాడుతూ నాతో కూడి చల్లి ముద్దలు ఆరగించిన గోపాలులు ముక్తిలోకానికి వెడుతున్నారు, నాతో ఏ విధమైన సంబంధం కలిగిన వాళ్ళైనా, ఏ కిచ్చిత్తు సంబంధం కలిగిన వాళ్ళైనా వాళ్ళు ముక్తిలోకాలకు పోతున్నారు. ఇప్పుడు ఈ పూతన రాక్షసి అయినా నాతో ఇంత సంబంధాన్ని ఏర్పరచుకున్నది కదా, ఈవిడికి ఏ లోకాలు ఇవ్వాలి అని ఆలోచిస్తున్నాడంటే ఆవిడ కూడా. ఎందుకంటే భగవత్ సంబంధం మీకు ఎలా కలిగినా పర్వాలేదు, కామోత్కంఠద గోపికలు భయములను కంసుండు వైరక్రియా సామాగ్రి శిశుపాల ముఖ్య నృపతులని మనకు భాగవతం చెప్తాను. నువ్వు ఏదో విధంగా భగవంతుడితో సంబంధాన్ని కలిగి ఉండవయ్యా, ఆ సంబంధం నిన్ను భగవత్ సన్నిధానానికి చేరుస్తుంది. ఇక్కడ చక్కగా అలా ఆలోచిస్తున్నాడు స్వామివారు. ఇలా వెళ్ళినటువంటి ఆవిడ బాంకు దగ్గరికి వెళ్ళి పిల్లాని చేతుల్లో తీసుకొని పాలిళ్ళకు హత్తుకొని శిరస్సు వాసన చూసి ముందు పెట్టేసింది. చను నీకు గుడుపజాలడి చనువాదరులే, నీవు చనవలే అనుచున్ చనుగుడిపి మీద నిలుకడ చనుదాన అనంగవేట్ట చనుచును గుడుపన్. ఇక్కడ చూడండి, పూతన ఒక అద్భుతమైన మాట ఆవిడ మనస్సులో అనుకున్నది అన్నట్లుగా పోతన మనకి చక్కగా తెలియజేస్తున్నారు ఇక్కడ. ఆమె ఇలా అంటుందట, నీకు చనుబాలు త్రాగించగలిగిన సమర్థులు లేరు కదా అన్నదట్టండి. అంటే పరమాత్మ దగ్గరకు వెళ్ళడము అంటే అది ఎంత గొప్ప విషయం అండి. మనకి మారీచుడు ఉంటాడు రామాయణంలో. మారీచుడు రెండు మార్లు రావణాసుడికి బుద్ధి చెప్పాడు. ఒరే, నేను ఎప్పుడు రాముడి దగ్గర ఒకసారి బాణప దెబ్బ తిన్నాను, బాగా చిన్నపిల్లాడు, 16 ఏళ్ళు కూడా నిండలేదు, 12 ఏళ్ల వాడు, ఉనశోడశ వర్షో రామో రాజీవ లోచన, అలాంటి వాడు విశ్వామిత్రుడు యాగాన్ని సంరక్షణ చేయడానికి వచ్చినప్పుడు నేను సుబాహుడు ఇద్దరం వెళ్ళి యజ్ఞాన్ని భగ్నం చేయడానికి ఉద్యుక్తులమైతే అప్పుడు రాముడు బాణంతో కొడితే సప్త సముద్రాలు అవతల పడ్డాను రా, అప్పటి నుంచి రకారంతో మొదలయ్యే పేరు వింటే నాకు గుండె దడదడలాడిపోతుంది, ఇప్పుడు రాముడు శస్త్రాస్త్ర విద్యల్లో ఆరితేరాడు, గురువుల దగ్గర విద్యాభ్యాసం చేశాడు, ఏ బలాతిబల విద్యలున్నాయో వాటిని మంత్రసహితంగా ఉపాసన చేశాడు గనక ఇప్పుడు బాణప్రయోగం చేశాడంటే ఇక నా ప్రాణం ఉంటుందో ఉండదో కూడా అనుమానమే, కాబట్టి అటువంటి రాముడి దగ్గరికి నన్ను పంపొద్దురా అని వేడుకున్నాడండి మారీచుడు. అక్కడ రావణాసురుడు అన్నాడు, నేను నీకు ప్రభువుని కదా, ఇప్పుడు నువ్వు నేను చెప్పిన పని చేయకపోతే నా చేతుల్లో చస్తావు జాగ్రత్త అన్నాడు. మారీచుడు అనుకున్నాడు, మొత్తానికి నా చావు రాసి పెట్టింది, వెళ్ళకపోతే నువ్వు చంపుతావు, వెడితే ఆయన చంపుతాడు, చావడం అనేది ఎలాగో జరుగుతుంది కనుక ఆయన చేతుల్లో చస్తే అది ముక్తి కదా. పరమాత్మని చేతిలో చావడం అంటే అది ఎంత ముక్తి అండి. మా రామకృష్ణాన స్వామి వారి చిన్న ఉపమానం చెప్పాను. ఓ చోట రామరావణ యుద్ధం నాటకం వేస్తున్నారంటే రాముడికి ఎవరు వేస్తారంటే అందరూ చేతులు ఎత్తారంటే రాముడు రామరావణ యుద్ధంలో మరి రాముడు రావణాసురుడు ఇద్దరు ఉండాలి కదండి. మరి క్యారెక్టర్స్ కుదరాలంటే ముందు ఎవరు రాముడు పాత్రకు నటించగలరో చెప్పండి అని సమావేశం ఏర్పాటు చేస్తే అందరూ మేము రాముడికి ఉంటామని చేయెత్తారు. ఇంతమంది రాముడు అవసరం అండి. రావణాసురుడికి ఒక్కడు చేయెత్తలేదట. ఎరా రావణాసురుడికి ఎవరు ఉంటారంటే ఒక్కడు కూడా ఎత్తలేదట. అప్పుడు ఒకడు ఎత్తాడటండి చెయ్యి. ఎత్తితే వెంటనే ఈయన ఆశ్చర్యంతో అడిగాడట, ఎరా ఇంతమంది రామపాత్రలు వేస్తావంటే నువ్వు ఒక్కడే రావణుడు వేస్తానంటున్నావు, ఏ నీకు జనం చేత తిట్టించుకోవాలన్నంత కుతూహలంగా ఉందా అంటే, అప్పుడు ఆయన అన్నాడు, ఏమండి రావణ పాత్రలో ఒక సౌలభ్యం ఉందండి అన్నాడు. ఏమిట్రా సౌలభ్యం అన్నాడు. రాముడు ఎంతగా అలంకరించుకున్నా రాముడు ముఖాన్ని రాముడు చూసుకోగలడా అన్నాడు. రాముడు ముఖాన్ని రాముడు చూసుకోలేడు కదా, రాముడు ముఖాన్ని ఎవరు చూస్తుంటారు? ఎదురుగా ఉన్న రావణాసురుడేగా. రామ సౌందర్యం అనుభవించాలంటే అది రాముడు కూడా చూసుకోలేడండి. రాముడికి ఎదురుగా ప్రతినాయకుడు ఎవరున్నాడో అతడు చూడగలుగుతాడు. ఇప్పుడు రాముడి పాత్రకు నేను ధీటుగా ఎదురు నిలబడ్డాననుకో, ఇప్పుడు నా కళ్ళు దేన్ని చూస్తాయి? రాముడిని చూస్తాయి. మరి బాణం వేస్తున్నప్పుడు శబ్దం వస్తుంది కదా, నా చెవులు ఏం వింటాయి? రామ బాణపు ధనుష్టాంకార శబ్దాన్ని ఆ నారి ఇలా పట్టి లాగినప్పుడు బాణం పెడుతున్న విధానాన్ని ఏది చూడగలుగుతాయి, ఏవి వినగలుగుతాయి? నా చెవులు వినగలుగుతాయి. ఇప్పుడు రాముడి హస్తం నుంచి నిర్ముక్తమైనటువంటి బాణం ఏ శరీరాన్ని తగులుతోంది? నా శరీరాన్ని తగులుతోంది. మంత్రాలు ఉచ్చరించేటప్పుడు పెదాలు కదులుతాయి కదూ, ఆ శబ్దాన్ని ఏం వింటాయి? నా చెవులు వింటాయి. అంటే శబ్దము, స్పర్శ, ఎదురుగా రూపము, ఏమండి ఆ రాముణ్ణి చూస్తున్నప్పుడు ఆ తన్మయత్వంలో కలిగేటువంటి రసస్పందన, ఆయన ధరించినటువంటి అద్భుతమైనటువంటి దానికి సంబంధించినటువంటి వాసన, ఇవన్నీ అనుభవిస్తుంది కదా ఈ దేహం. అలా అనుభవిస్తూ పడిపోతే మాత్రం వచ్చే నష్టం ఏంటండి? ఇక్కడ పంచతన్మాత్రలు పరమాత్మకి అనుసంధానం కావడం కంటే గొప్ప విషయం ఏముంది? కాబట్టి నేను రావణ పాత్రను వేస్తాను అంటే, చూడండి అక్కడ ఒక దోషంలో కూడా జ్ఞాని అయిన వాడు దేన్ని చూస్తాడంటే బ్రహ్మనే చూస్తాడు. ఎందుకంటే జ్ఞానికి దోషమైనది ఏదీ లేదు కనుక. జ్ఞానికి ఉన్నదంతా బ్రహ్మమే. బ్రహ్మంలో దోషమే ఉంటుందండి? బ్రహ్మంలో దోషం ఉండదు. జ్ఞానికి కనపడినంతా బ్రహ్మమే, అజ్ఞానికి కనపడేదంతా భోగమే. వాడు కనపడేదాన్ని ప్రతి దానిలో నాకు అది ఎలా ఉపయోగపడుతుంది, నేను దాన్ని ఎలా వినియోగించుకోవాలి, దాని వెళ్ళబెడితే నాకు ఎంత లాభం, ఇది ఆలోచించేదే ప్రపంచం. అంతే కదండి, మనం బయటకెడితే నాకేమొస్తుందని కదా ఆలోచిస్తూ ముందుకు అడిగేస్తాం. అలాగే ప్రపంచాన్ని జ్ఞాని ఎలా చూస్తాడు, అజ్ఞాని ఎలా చూస్తాడు? అంటే జ్ఞానికి ఎప్పుడూ బ్రహ్మమే, బ్రహ్మము తప్ప రెండవది లేదు. ఎందుకంటే ఉన్నది ఒక్కటే కనుక, ఏకం సత్వి ప్రబహుదావదంతి, కాబట్టి దాన్ని మాత్రమే చూస్తాడు. ఇక్కడ పరమాత్మ యొక్క పూతనా సంహార ఘట్టంలో పోతనామాచ్యులు వారు అంటున్నారు, నీకు చనుబాలు త్రాగించగలిగిన సమర్థులు లేరు కదా. ఇప్పుడు చూడండి, పూతన ఎంత అదృష్టాన్ని పొందింది, కళ్ళతో రూపాన్ని చూస్తుంది, చెవులతో స్వామివారి శబ్దాన్ని వినబోతుంది, చేతులతో స్పర్శన పొందింది, ఈ పెదవులతో హృదయం యొక్క ఆ స్వామివారిని అక్కడ ఆ పెదవులతో దాని హృదయాన్ని తాకించుకోగలిగేంత అనుభూతిని పొందుతుంది, పరమాత్మని చక్కగా ముక్కు దగ్గర పట్టుకుని వాసన చూసింది. ఈ సమస్త ఇంద్రియములు పరమాత్మ సేవలో వాటి యొక్క ఆనందాన్ని పొందుతున్నాయి. రాక్షస అయితే మాత్రం ఏమిటండి, పూతనా జీవిత హరాయ నమః, ఓ నామం కూడా వచ్చేసింది ఆయనకి, పూతనా జీవిత హరాయ నమః అని. ఆ పేరు లేకుండా మనం పుష్పం పెడతామా? ఈ నామం నేను చదవనండి, అందులో పూతన ఉందండి అని నువ్వు అంటే 107 అయిపోతాయి, 108 కావు. నాకు పూతన అంటే ఇష్టం లేదండి, పూతన అననండి అన్నావు అనుకో, ఎవరి పూతన అనంటే నీకే నామం తక్కువైపోతుంది, 108లో 107 వస్తాయి. శకటాసుర భంజనాయ నమః, ఎవరి శకటాసురుడు వచ్చాడు నేను అనను అన్నావు అనుకోండి, ఇంకో నామం తక్కువైపోతుంది, 106 వస్తాయి. తృణీకృత తృణావర్తాయన మహ, ఇందులో తృణావర్తుడు ఉన్నాడండి నేను అననండి. ముష్టికాసుర చానూర మల్ల యుద్ధ విశారదాయన మహ, ఈ నామం నేను అననండి. కాడీయ పరిమాణిక్య రంజిత శ్రీపదాంబుజాయ నమహ, నేను ఈ మాట అననండి. ఒక్కొక్క నామం అనుకుంటూ నాకు ఇది వద్దు ఇది వద్దు అండిపోతే నీవే నష్టపోతాడు. అక్కడ అష్టోత్తరం ఎప్పటికీ పూర్తిగా. కాబట్టి స్వామి అంగీకరించి దానికి ఒక పేరుని అనుగ్రహించాడు. ఆయన నామాల్లో అది ఒక గొప్ప పేరై కూర్చుంది అక్కడ. అందుకని ఇక్కడ ఈవిడ అంటుంది, చనుగుడిపి మీద నిలుకడ చనుదానా. ఇక్కడ ఎంత అద్భుతంగా ఉందంటే, నీకు చన్ను కుడిపిన తరువాత నిదానంగా వెళతాను, వెళ్ళి వస్తానం లేదండి పోతను కూడా. చాలా అద్భుతంగా చెప్పింది ఈ మాట పోతనామాచ్యులు వారు. అందుకే భక్త హృదయము భక్త హృదయమే గ్రహించగలుగుతుంది. భక్తుడి హృదయం భక్తుడికే తెలుస్తుందండి. అందుకని ఇక్కడ ఈయన అంటున్నాడు, చనుగుడిపి మీద నిలుకడ చనుదాన, నేను వెడతానయ్యా, నీకు చన్ను కుడపడ నాకు వేడుక. వేడుక అంటే దాన్ని ఏమన్నారంటే ఉత్సవము. ఉత్సవము అంటే అర్థం ఏంటంటే, ఉత్ అంటే భగవంతుడు, సభ అంటే ప్రకటింపబడడం, భగవంతుడు ప్రకటింపబడమే ఉత్సవం, అదే వేడుక. ఈ రోజుల్లో వేడుకల్లో ఏం చేస్తున్నాం? పరమాత్మని మరిచి ప్రపంచం వెంట పరిగెడుతున్నాం. కానీ ఏది వేడుక? ప్రతిదానిలో కూడా పరమాత్మ భాగం కావడమే వేడుక. మనం ఏది చేసుకున్నా పరమాత్మని భాగం చేయడం. మనం ఒక పుట్టినరోజు వేడుక చేసుకున్నా ఓ భగవంతుడి దగ్గర దీపం పెట్టి చక్కగా మనం, స్వామి ఈ దీపం ఎలా ప్రకాశవంతమై చుట్టూ నలుదిక్కులా వెలుగునిస్తోందో నా జీవితం కూడా నా పరిధిలో నలుగురికి ఆనందాన్ని ఇలా ప్రకాశాన్ని పంచి అలా వెళ్ళిపోతే చాలును. ఎలాగైతే నూనె పూర్తిగా అందులో ఘనమైపోయిన తరువాత ఒత్తి కూడా అది అందులో లీనమైపోతుందో, ప్రకాశం అనేటువంటిది లోపల నూనెంత వరకు ఎలా వెలుగుతోందో, నా ఆయుష్ అనే చమురుండేంత వరకు నా ప్రకాశం 10 మందికి ఉపయోగపడుగాక, తరువాత నీలో నేను లీనమైపోదునుగాక అని మనకు దీపం పెట్టి పుట్టినరోజులు చేసుకోమంటే మనం క్యాండిల్ పెట్టి ఊదేస్తున్నాం. ఏం చెప్తున్నాం అక్కడ? 10 కొంపలు అరిపి పైకి రారా అని అర్థం. క్యాండిల్ పెట్టి ఊతున్నాం అంటే అర్థం ఏంటండి? కొంపలు అర్పడం నేర్పుతున్నాం పిల్లలకి. ఊదు ఊదు అని ఇంకా ఎంకరేజ్ చేస్తారండి, పక్క నుండి చప్పట్లు కొడతారు, ఊదరా ఊదరా అంటే కొంపలు అర్పుతూ ఉంటే వాడిని ఎంకరేజ్ చేయటం అన్నమాట. దీపం పెట్టి 10 మందిని బాగు చేయడం అని చెప్పడం కాదు అక్కడ అంతరార్థం. 10 మంది కొంపలు అరిపి పైకి రారా అన్నట్టు వాడు ఊది 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 ఆ ఉమ్ము వెళ్ళి కేక్ మీద పడితే కమ్మగా తినొస్తారు బయట. వాడు ఊది ఊది పిల్లాడు కదండి, ఆ ఊదేటప్పుడు ఉమ్ము కూడా పడుతుంది దాని మీద. వీడి చీకట్లో కోస్తాడు కమ్మగా ఆ బాగా తింటారు. ఎంత బాగుందో కేకు, వాడు ఉమ్ము అది ఎందుకు బాగుండదు? ఇప్పుడు ఏం తింటున్నావు ఒకసారి ఆలోచించండి. మనం పుట్టినరోజుకు పిలిచి ఆశీర్వదించాడని మనం ఎంగిలి పెట్టి పాపాన్ని మూట కట్టుకుంటున్నామా? మనం చేసేటువంటి పనుల్లో అంతరార్థం ఏమిటి చెప్పండి? ప్రతి దానిలో ఒక వేడుక అంటే ఉత్సవం, భగవంతుడి యొక్క ఉనికిని మనం గమనించడం. అది పెళ్లి కానివ్వండి, అలాగే ఆఖరికి ఏదైనా ఒక కర్మ జరిగిందనుకోండి, అక్కడ కూడా మనం ఏం చేస్తున్నాం? విష్ణు సహస్రనామము భగవద్గీత పారాయణం చేస్తున్నాం. అంటే అర్థమేమిటి? అక్కడ వచ్చినవాడు భగవంతుడి అనుగ్రహంతో వచ్చాడు, ఉండడం భగవంతుడి అనుగ్రహంతో ఉన్నాడు, వెళ్ళిన తర్వాత ఆయన సన్నిధానానికే వెళ్ళాడు. ఇది కదా పవిత్రమైనటువంటిది. కాబట్టి ఒక పవిత్రత నేర్పారు మనకు ప్రతి దానిలో కూడా. ఇక్కడ ఉత్సవం ఏమిటి? ఊతన చెప్తోంది ఉత్సవం ఏమిటి అంటే నాకు వేడుక. ఏది వేడుక? నీ సన్నిధానానికి చేరడం. ఇక ఇది తాగిన తర్వాత నువ్వు ఉంటావా? భగవంతుడు ఒకసారి హృదయాన్ని పట్టుకున్న తర్వాత మొత్తం తానగా తీసేసుకుంటాడు. యస్యానుగ్రహం ఇచ్చామి తత్వవిత్తం హరామ్యహం భాగవతంలో చెప్పాడు. ఎవరిని నేను అనుగ్రహింప నిచ్చగింతు వాని అఖిల విత్తంపు నేను అపహరింతు అన్నాడు భాగవతంలో. బలిచక్రవర్తి దగ్గర 3 అడుగులతో మొత్తం దోచేసిన తర్వాత, మొత్తం తనదైపోయిన తర్వాత అక్కడున్న రాక్షసులందరూ గగ్గోలు పెడుతుంటే నారాయణమూర్తి వచ్చి అన్నాడు, అసలు వీడికి మొదట్లో ఏముందని, పుట్టుకతో ఈ వైభవం లేదు, మధ్యలో వైభవం వచ్చింది, లేనిది రావడానికి కారణం నేనే, ఇప్పుడు ఏది పోయిందని వీడు ఏడుస్తున్నాడో అది ఎక్కడికి పోయింది, ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే పోయింది, ఇచ్చినవాణి నేనే పుచ్చుకున్నవాణి నేనే, మరి వీడు ఎప్పుడు? ఎప్పుడు కూడా వీడికి ఏమీ లేదు, తీసుకున్నవాణి నేనే. వీడికి పుట్టుకతో ఏమైనా వైభవం వచ్చిందా చెప్పండి? వీడు అమరాధిపతిగా పుట్టాడా? బలిచక్రవర్తి ఏమన్నా లేదు, ఒక రాక్షస కులంలోనే పుట్టాడు. మరి అమరాధిపతి ఎలా అయ్యాడు? ఆయన అనుగ్రహంతోనే. ఇప్పుడు ఎవరి వస్తువు ఎవరు తీసుకున్నారు? ఆయన ఇచ్చింది ఆయనే పుచ్చుకున్నాడు. అందుకని ఎవరిని నేను అనుగ్రహింప నిచ్చగింతు వాని అఖిల విత్తంబు నేను అపహరింతు. ఒకవేళ వాడికి ఏదైనా ఒక మదం కలిగితే ఆ మదాన్ని తొలగించి నాలో కలుపుకునేవాడిని కూడా నేనే అని చెప్తాడు అన్నమాట భాగవతంలో. అలాగే ఇక్కడ కూడా నా చనుబాలుక్కడు ఓ చిన్ని కుమార త్రావును ఒయ్యన పిదపం నీ చెరువ మెరుగవచ్చును నా చెరువము సఫలమగును నలిని దడాక్ష. ఇక్కడ చూడండి చిన్ని తండ్రి, నా చనుబాలతో కుర్కేడు తాగి చూడు, అప్పుడు నీ అందం ఎలా ఉంటుందో తెలుస్తుంది. అందువల్ల ఇప్పుడున్న నా అందానికి కూడా ఫలితం దక్కుతుంది అన్నదండి. ఇది కూడా చాలా మన విచారణ చేయదగిన మాటే. దీనివలన నా అందము సఫలమవుతుంది అంది అంటే ఇంత అందానికి ఏదండి నిజమైనటువంటి సార్థకత? భగవంతుడు పొందినప్పుడు కదా పురుషరత్నమా నీవు భోగింపగాలేని తనులతవలని సౌందర్యమేలా అంటుంది రుక్మిణి అమ్మవారు భాగవతంలో. పురుషరత్నమా నీవు భోగింపగాలేని అంటే అర్థమేమిటి? నీ కైంకర్యానికి చెందినటువంటి ఈ అవయవాల యొక్క కలయిక దేనికి స్వామి? ఇవి ఉన్నాయి అంటే నీ కార్యంలో సఫలమైనప్పుడు కదా. అందుకని ఇంత సౌందర్యం నేను ఎందుకోసం ధరించాను? ఆవిడ ఎంత అద్భుతంగా చెప్తుందో చూడండి. నా సౌందర్యానికి ఒక అద్భుతమైనటువంటి పేరు వస్తుంది, నీ అందం కూడా పెరుగుతోంది స్వామి, కొద్దిగా ఈ పాలు త్రాగవయ్యా అని అంటుంది ఆవిడ. ఈ లోపల ఆ ప్రక్కన ఉన్నటువంటి ముందుగా యశోదారోహిణులు మాట్లాడటం మొదలెట్టారు. ఏమంటే భగవంతుడికి సన్నిహితంగా సాన్నిధ్యంలో ఉంటే కలిగే గొప్ప అదృష్టం ఏమిటంటే మాయ నుంచి ముందు మేల్కొనేది భాగవతులే. మాయ భాగవతుణ్ణి కూడా పడేస్తుంది, కానీ ఆ మాయ తొందరగా మేల్కొనేది ఎవరు? ఇదిగో భాగవతోత్తములే మేల్కొనగలుగుతారు. యశోదారోహిణులకి మాయ ఆవరించింది, తొందరగా వారు దాని నుంచి వదిలింపబడ్డారు. ఇది దేనివల్ల జరిగింది? భాగవత సమాగమం, భక్తుడితో భగవంతుడితో ఉండేటువంటి సాన్నిహిత్యం సాచర్యం వల్ల మాయలో నుంచి తొందరగా బయటపడగలిగారు. అంటే భగవంతుడి సహవాసం చేసిన వాడిని కూడా మాయ పట్టుకుంటుంది, కానీ తొందరగా విడిచిపెడుతోంది. ఎందుకు విడిచిపెడుతోంది? భగవంతుడి యొక్క సమాగమం యొక్క ప్రభావం వలన వీడు మాయకు మొదటిలో లోపడ్డ తొందరగా దాని నుంచి తేరుకుంటాడు. గోపికలు ఎవరు మాయ నుంచి బయటపడలేదు ఈ సన్నివేశంలో. ఎవరు బయటపడ్డారు? మొట్టమొదటి ఆవిడేమో రోహిణి, రెండవ ఆవిడ యశోద. ఇప్పుడు వీళ్ళిద్దరే మాట్లాడుతున్నారు. వనిత ముట్టకుమమ్మ చనుగుడ పన్వలదమ్మ నీ చన్నుమ తనయుడల్లడు వాసిపొమ్మని యశోదారోహిణిని సీరంగై కొనగిక్షించుచు మాయం బన్ని పిలుచం కోశంగులో వాలు మెల్పున రాజిల్లుచు మాట మెత్తదం లోవాడియునెప్పడం. ఈవిడ అంటోంది, చూడమ్మా నువ్వెవరో కొత్త ఆమెవి, మా బాబును ముట్టుకోకమ్మా, అయ్యో వాడికి చను కొరపడానికి ప్రయత్నం చేయొద్దమ్మా, నీ చనుబాలు మా అబ్బాయి ఇష్టపడాడు, వెంటనే వెళ్ళిపో వెళ్ళిపో అని యశోదారోహిణుడు అరుస్తున్నా లెక్క చెయ్యక పోతన కృష్ణుడి వైపే చూసింది. అంటే ఈ మాటలు ఏవి చెవిన పడకూడదు. ఈ మాటలు చెవిన పడ్డాయి అంటే మన సాధన అనేటువంటిది కుంటుపడుతుంది. విశేషించి భగవంతుడి వైపు వెళ్ళేటప్పుడే ప్రపంచం కూడా పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి. చెయ్యకూడని పనిచేస్తున్నప్పుడు ప్రపంచం నిన్నేమనదండి, ఎందుకంటే కలి కదండి. తనకు అనుకూలంగా ఉండేవాళ్ళు వస్తున్నప్పుడు కలి కూడా ఏమనదు, అన్నీ అనుకూలం చేసి పెడుతుంది. ఎప్పుడైతే కలికి వ్యతిరేకంగా మనం ప్రయాణం చేస్తున్నామో అప్పుడు ప్రపంచం కూడా మనల్ని లాగేస్తుంది. భాగవతం ఏం చెప్తుందంటే ప్రవాహంలో కొట్టుకుపోయేవన్నీ మామూలు పొల్లలేరా, దాన్ని ఎవడ ఏరుకోడు. ప్రవాహంలో పొలలు కొట్టుకుపోతూ ఉంటాయండి, ఎవడైనా ఏరుకుంటాడా? ఒక పొల ఎదురెదుతుందండి, సంజీవి పొల దాని పేరు, ప్రవాహానికి ఎదురుపోతుందట ఆ పొల, సంజీవి పొల అది ప్రతివాడు కోరుకుంటాడు. ప్రవాహంలో కొట్టుకుపోయేవేమో జీవులు, వీళ్ళు బద్ధులు, ప్రవాహానికి ఎదురెండేటువంటివి భక్తులు. వాళ్ళు ప్రపంచం వెళ్ళినట్టుగా వెళ్ళరండి, ఇంద్రియాలను ఇష్టం వచ్చినట్టుగా పారేసుకోరు. 10 మంది అదేదో తింటున్నారు, వాళ్ళేదో చూస్తున్నారు, వీళ్ళేదో పెడుతున్నారు అని ప్రపంచం వైపుకు భక్తులు అనేటువంటి వాళ్ళు వెళ్ళరు. వాళ్ళని చూసి లోకం ఎగతాళి చేస్తుంది, వీళ్ళు ఈ కాలంలో పుట్టవలసిన వాళ్ళు కాదండి, నిజమే మేము కృష్ణుడి కాలం వాళ్ళని ఏంటి అని సమాధానం చెప్పేయటమే. ఒకవేళ పొరపాటున ఎవరైనా అన్నారనుకోండి, ఈ వయసులో మీకు భక్తి ఏంటండి, ఈ వయసులో గుళ్ళు గోపురాలు ఏంటండి, ఈ వయసులో భగవద్గీతలు ఏంటండి అన్నారనుకోండి, మేము కృష్ణుడి కాలం వాళ్ళని ఏంటి అని సమాధానం చెప్పేయటమే. వాళ్ళే అంటున్నారు కదా ఈ కాలంలో పుట్టవలసిన వాళ్ళం కాదని. అవునామయా, మేము ఈ కాలానికి చెందిన వాళ్ళం కాదు, వాడికి చెందిన వాడు, వాడికి చెందిన వాళ్ళమని మనం సమాధానం చెప్పుకోగలిగితే మన యోగక్షేమాలు వాడు పట్టుకుంటాడు. అందుకని అనన్యా చింతయంతో మా ఏ జన పర్యుపాసతే ఏషాం నిత్యాభియుక్తాన యోగక్షేమం వహామ్యహం. మనం అందరి విషయాలు పట్టేసుకున్నాం అనుకోండి, మన గమ్యస్థానం కుట్టుబడిపోతుంది. కనపడ్డ వాళ్ళకల్లా సమాధానం చెప్పుకుంటూ వెళితే వెళ్ళవలసినటువంటి ఆ మార్గాన్ని మనం చేరుకోలేము. 10 నిమిషాల సమయం ఉందండి రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి, ఇక్కడి నుంచి బయలుదేరాం, మధ్యలో ఎవరెవరో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ముచ్చట్లు పెట్టుకున్నాం అనుకోండి, రైలు వెళ్ళిపోతుంది, ప్రయాణం కుట్టుబడిపోతుంది. అలాగే మన లక్ష్యం ఏమిటి? భగవంతుడి యొక్క చరణ సన్నిధానం. అక్కడికి మళ్ళా సమయం లేదండో, ఏ క్షణాన్ని నమ్మడానికి వీల్లేదు. అందుకని ప్రతి క్షణాన్ని నువ్వు ఓ బాట చేసుకోవాల్సిందే, ఒక మెట్టుగా ఉపయోగించుకోవాల్సిందే. అనుకూలాన్ని అనుకూలంగా భావన చేసుకు అచ్చ ముందుకెళ్ళి, ప్రతికూలాన్ని కూడా అనుకూలం చేసుకొని వెళ్ళి. ప్రతికూలాన్ని అనుకూలం చేసుకోవడమే సాధన. సాధన అంటే అర్థం ఏంటండి? అన్నీ అనుకూలంగా వస్తాయని కాదు అక్కడ అర్థం, ప్రతికూలాలు కూడా వస్తాయి. భగవంతుడి సన్నిధానంలో ఇంకా ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ఆటంకాలను కూడా అధిగమించేటువంటి శక్తి మనకి ఎవరు ఇవ్వాలి? ఆయనే ఇవ్వాలి. ఆయన అనుకూలంగా చేసుకునేటువంటి ఒక ప్రతికూలాన్ని అనుకూలం చేయగల శక్తి కూడా పరమాత్మకున్నది. ఆ వాళ్ళు రోహిణి యశోదరు ఈ మాటలు మాట్లాడుతున్నా పోతనంత ఆవిడ వినిపించుకోలేదండి. అంటే పోతనకే కృష్ణస్వరూపం ఎంత ఆకర్షణని కలిగింపజేసింది. దీన్ని ఏమన్నారండి? రూప సౌందర్యం. రూప సౌందర్యం కూడా పరమాత్మని ఆకర్షిస్తుందండి. శుకయోగీంద్రుడు అంతటి మహానుభావుడు నాకేమక్కర్లేదని కోచి కూడా లేకుండా వెళ్ళి కూర్చుంటే వ్యాసుడు ఏడుస్తూ తన నలుగురు శిష్యుని పిలిచాడు. పైరుడు, జైమిని, సుమంతుడు, వైశంపాయనుడు వీళ్ళ నలుగురిని పిలిచి, అసలు మా అబ్బాయిని కన్నది ప్రాపంచిక విషయాల కోసం కాదయ్యా, మా పిల్లాడు రావడానికి లోకంలో కారణం ఉంది అన్నాడండి వ్యాసుడు. శుకుడు రావడానికి లోకంలో కారణం ఏమిటంటే భాగవతాన్ని లోకంలో వ్యాప్తి చేయించడం. అందుకొచ్చాడండి శుకుడు. ఆయన వ్యాస భగవానుడు 18,000 శ్లోకాలతో భాగవతం రాశాడు. దీన్ని ఎవరు దీన్ని లోకంలో అందించగలరంటే ఈశ్వరుడు వచ్చి ఎదురుగా నిలబడ్డాడండి పరమేశ్వరుడు. ఏమిటి స్వామి తమరొచ్చారని అడిగారు వ్యాసుడు. ఏం లేదు, నువ్వు ఒక భాగవతం అనే అద్భుతమైన గ్రంథాన్ని లోకానికి అందించాలని ప్రయత్నం చేస్తున్నావట, దాన్ని ప్రచారం చేసేవారు ఎవరా అని ఎదురు చూస్తున్నావు, నేనే నీ కుమారుడిగా పుడతానన్నాడండి పరమేశ్వరుడు. సాక్షాత్ శుకుడు అంటే ఈశ్వరుడు యొక్క అంశ, పరమేశ్వరుడే శుకుడుగా వచ్చాడు లోకంలో. అందుకే జ్ఞానం ఇచ్చేది మహేశ్వరాత్ అన్నారు. జ్ఞానం రావాలి అంటే పరమేశ్వరుడు అనుగ్రహం కావాలి. పరమేశ్వరుడు అనుగ్రహం లేనిదే నీకు జ్ఞానం కలగదు. ఈశ్వరుడు అనుగ్రహం లేనిదే నీకు జ్ఞానం కలగడానికి అవకాశమే లేదు. అటువంటి జ్ఞానం కూడా కలగాలంటే ముందు అమ్మ అనుగ్రహం కావాలి. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహీచ పార్వతి. అమ్మ అనుగ్రహం కలిగితేనే ఆవిడ శివజ్ఞాన ప్రధాయిని అయిన మహా. కాబట్టి ఒకదానికి సంబంధం ఉంది. అక్కడ శివుడు అలా వచ్చి అడిగితే, అలాగే స్వామి మరి నాకు వివాహం లేదు కదా, ఎలా పుడతావో సంకల్పం నీదైనప్పుడు ఎలాగైనా పుడతావు, నేను నీకు పుడతాను అని పరమేశ్వరుడు మాటిచ్చిన తర్వాత అడ్డంకి ఎందుకు ఉంటుంది, ఆయన ప్రతికూలాన్ని అనుకూలం చేసుకుంటాడు కదా పరమాత్మ కూడా. అలాగే వ్యాసుడిలో ఒక సంకల్పం కలగడం, ఆ సమయంలోనే ఒక చిలుక రూపాన్ని ధరించి అక్కడ ఎదురుగా గుర్తాచి అనే అప్సరస తిరగడం, ఈ లోపల తన యొక్క రేతపతనం జరగడం, అరణిని మదించేటువంటి సమయంలో అరణిలో వ్యాసుడి యొక్క తేజస్సు నిక్షిప్తం కావడం, అందులో నుంచి పుత్రుడు ఎప్పుడు బయటకు వస్తాడా అని ఎదురు చూడడం, 16 గడిచినా అందులో నుంచి పిల్లవాడు బయటికి రాకపోతే నారాయణుడు వచ్చాడండి ఎవరి దగ్గరికి, వ్యాసుడి దగ్గరికి. ఏమయ్యా వ్యాస, నువ్వెప్పుడు భాగవతాన్ని ప్రచారం చేస్తావు, ఎప్పుడు ఈ భాగవతాన్ని లోకంలోకి తెస్తావంటే ఏం చేయమంటావు స్వామి, ఈ లోపల పిల్లాడు 16 అవుతుంది, వీడి లోపలికి వచ్చి వీడు బయటకు వస్తే భాగవతం నేర్పుదాం కదా అనుకుంటే వీడు ఇంతవరకు బయటికి రాలేదు, మరి వాడు బయటకు వస్తేనే కదా భాగవత ప్రవచనం భాగవత ప్రచారం జరిగేదని నారాయణమూర్తితో వ్యాసుడు చెప్తే, ఆ లోపల ఉన్న పిల్లాడిని నారాయణుడు అడిగాడు, ఏమయ్యా 16 అవుతుంది లోనకొచ్చి ఏ నువ్వు బయటికి ఎందుకు రావడం లేదని అడిగాడు. అప్పుడు ఆయన అన్నాడు, బయటకు వస్తే నీ మాయ నాకు పడుతుందేమో అందుకు రావడం లేదు అన్నాడు. ఈ లోపల పిల్లాడు చెప్పిన సమాధానం. వెంటనే నారాయణుడు అన్నాడు, నా మాయ నీ మీద పని చేయదో, నువ్వు ఆనందంగా బయటికి రావచ్చు అన్నాడు. బయటకు వచ్చిన వాడు మాయ పని చేయని వాడు ఇక్కడ ఎందుకుంటాడండి, ఆయన బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. మాయ పని చేయని వాడు ఇక్కడ ఎందుకుంటాడు, వాడి స్థానం వేరే ఉంటుంది. వెడుతుంటే వ్యాసుడికి మోహం ఉంది. ఏమిటా మోహం? భాగవత ప్రచారం. మహాత్ముల కోరిక ఏమిటండి? బ్రహ్మజ్ఞానికి ఒకదానిపైన ఆశ. గురుదేవుడు కూడా చెప్పారు, వారి ఆశ ఏమిటి, ఈ బ్రహ్మజ్ఞానం విస్తృతమగునుగాక, ఈ ఆనందాన్ని అందరూ పొందెదరుగాక, అందరికీ ఇటువంటి ఆనందం అందరికీ లభ్యమగునుగాక, ఇదే కదా బ్రహ్మజ్ఞాని కోరిక. వ్యాసుడు కోరిక కూడా పుత్ర వ్యామోహం అని మనకు భాగవతంలో చెప్పారు, కానీ వాస్తవానికి అది పుత్ర వ్యామోహం కాదండి, భాగవత ప్రచార వ్యామోహం. ఎవరు భాగవతాన్ని లోకంలో వెల్లడి చేయగలరు, అయ్యయ్యో మా పిల్లాడు భాగవతం దగ్గర కూర్చుంటాడనుకుంటే వీడు ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నాడే అని ఈయన ఆయన వెంట పడ్డాడు. ఆయన వెంట పడితే కుమారా కుమారా అని పిలుస్తుంటే వృక్షాలు వెనక్కి తిరిగి ఓయ్ ఓయ్ అని పలుకుతున్నాయటండి. అంటే వ్యాసుడు యొక్క ఒక ఆర్తి, ఆ ఆర్తితో కూడిన పిలుపు జడాన్ని కూడా చైతన్యపరచి వృక్షం కూడా పలికేట్టుగా అంత మృదుమధురమైనటువంటి ఆ శబ్దం, ఆ గొంతులో ఉండే ఆర్తికి చెట్లు కరిగాయి. ఆ చెట్లు తిరిగి ఓయ్ అని పలుకుతుంటే శుకుడు అది కూడా లెక్క చేయకుండా ముందుకెళ్ళాడు. వెళ్తూ ఉంటే అక్కడ కొంతమంది అప్సర స్త్రీలు ఒంటి మీద వస్త్రం లేని వారై నీళ్ళలో స్నానం చేస్తూ ఉండగా వాళ్ళు రెండు చేతులు ఎత్తి శుకుడికి నమస్కారం చేస్తే వాళ్ళని పట్టించుకోగా తాను వెళ్ళిపోయాడు. వ్యాసుడు వెనకాల వచ్చేటువంటి ఆయన్ని చూసి వీళ్ళు చీరలు కట్టుకున్నారు. అప్పుడు వ్యాసుడు అడిగాడు, మీరు మా అబ్బాయి పెడితే వస్త్రాలు ధరించలేదు, నేను వస్తే మీరు ఎందుకు వస్త్రాలు ధరిస్తున్నారు? అప్పుడు వాళ్ళు అన్నారు, మీ అబ్బాయి ప్రశ్న వేయలేదు, మీరు వేశారు, అదే తేడా. ఇక్కడ ఏమిటి, మీరు ప్రశ్న వేశారంటే రెండవ దాన్ని చూశారు, మీ వాడు ప్రశ్న వేయలేదంటే ఉన్నది ఒక్కటేనని గుర్తించాడు. ఉన్నది ఒక్కటనుకున్న వాడికి ప్రశ్న లేదు, ద్వైతాన్ని చూసిన వాడికే సంశయం. ద్వైతంలో ఉన్నటువంటి వాడికే అక్కడ సమస్య వస్తుంది కానీ అద్వైతంలో ఉండి అంతటా బ్రహ్మమును చూసేవాడికి సంశయం కలగడానికి వీళ్ళు. మీ వాడు సంశయరహితుడు బ్రహ్మజ్ఞాని, ఆయన అలా పెడుతున్నాడు, మీరు ఇంకా స్త్రీ పురుషులు అనేటువంటి ద్వైతాన్ని చూచారు కనుక ఇక్కడ అయిపోయారు. ఇప్పుడు వ్యాసుడు ఖిన్నుడై వచ్చి ఆ నలుగురు శిష్యులకి భాగవతాన్ని చెప్పి మీరు వెళ్ళి భాగవతాన్ని ప్రచారం చేయండి అంటే వీటి భాగవత శ్లోకాలని అడవిలోకి వెళ్ళి చెప్పారు. అడవిలోకి వెళ్ళి చెప్తే ముందు కృష్ణరూపాన్ని చెప్పారు. ఏ భగవంతుడైతే వ్యత్యస్తమైన పాదారవిందములు కలిగి చక్కని పసుపు పచ్చని వస్త్రాన్ని ధరించి ఆ మొలని కూడా చక్కగా ఏది అందంగా ఒక ముడి వేసుకొని ఒక నీలమేఘపు రంగుతో కూడి ఉండి ఎర్రటి అధరాల పైన మురళిని వాయిస్తూ ఏ పరమాత్మ వైజయంతిమానులు ధరించి ఉన్నాడో గోవుల్ని కాచేటువంటి వాడిగా పరబ్రహ్మము వ్రేపల్లెలో పుట్టి పెరిగి అడవుల్లో తిరుగుతూ ఉన్నాడో అటువంటి పరబ్రహ్మమును నేను ఆశ్రయించేదనుగాక అని మొట్టమొదటి శ్లోకం చెప్పగానే శుకుడికి ఆనందం కలిగిందండి. అందని వాడు అందుతున్నాడట, వైకుంఠంలో ఉండేవాడు దిగొచ్చాడట, ఇట్లా అని చెప్పలేని వాడు ఊపంతో కనబడుతున్నాడట, వేణువుని పట్టుకు ఆడుతున్నాడట, గోవులు వెంట తిరుగుతున్నాడట, బాలుడిగా లోకంలోకి వచ్చాడట, పట్టుకుంటే అందేవాడిగా వచ్చాడట, వాళ్లతో లీలలు చేశాడట, ఇది గొప్ప విచిత్రం కదా, ఆయన గురించి తెలుసుకోవాలి అనుకున్నాడు. తెలుసుకున్న తర్వాత వెంటనే రూపం ఎప్పుడైతే చెప్పారో లీల చెప్పారండి. వెంటనే లీల ఏమిటి, అహోపకీయం స్తనకాల కూటహ, బకుని చెల్లెలైనటువంటి పూతన అనేటువంటి ఆవిడ హృదయంలో విషాన్ని నింపుకొని సుందరమైన వేషంతో పాలిపడడానికి పరమాత్మ దగ్గరకు చేరగానే పాలలో పాలున్నాయని గుర్తించి పాలలో విషమున్నదని కూడా గుర్తించి ఆవిడ దగ్గరకు చేరి ఆవిడ ఒళ్ళోకి వెళ్ళిన పిల్లాడు రెండు కుక్కలతో ఆవిడ క్షీరాన్ని గ్రోలి ఆవిడ ఆయుష్ని ఆవిడ పాపాన్ని ఆవిడ విషాన్ని వీటన్నింటినీ తొలగించి ముక్తిలోకాలు అందించిన ఏ పరమాత్మ ఉన్నాడో ఆయన నాకు రక్షణగా నిలుచుగాక. మొదటిది రూపమాధుర్యం, రెండవది లీలామాధుర్యం. ఈ రెండు శుకుణ్ణి తీసుకొచ్చి భాగవతం దగ్గర కూర్చోబెట్టాడు. మొట్టమొదటిది ఏమిటి, భగవంతుడి యొక్క రూపం. ఒకసారి ఆ కృష్ణ భగవానుడి రూపాన్ని చూపిస్తే మరలా తిరిగి రావాలి అని అనిపిస్తుందా అండి. ఏకనాథుడు వారు భాగవతం రాశారు. భాగవతంలో రుక్మిణీ కళ్యాణి రాసే సంఘటనలో ఆయనకు ఒక చిన్న చమత్కారాన్ని చూపించాడండి. ఎవరు, ఏకనాథ మహారాజు వారు. ఏం చెప్పాడంటే రుక్మిణీ అమ్మవారు అగ్నిద్యోతనుడు అనే బ్రాహ్మణుడిని పంపుతారు ద్వారకా నగరానికి. ఏమయ్యా, మా కృష్ణుడి మీద నా మనస్సు లగ్నమైంది, ఈ సందేశాన్ని చెప్పి కృష్ణుడు ఇక్కడికి వచ్చేట్టుగా ఏర్పాటు చేయి అని ఈవిడ పంపించింది. పంపించిన తర్వాత ఈయన రుక్మిణి అమ్మవారి లేఖని పట్టుకొని అగ్నిద్యోతనుడు ద్వారకా నగరానికి వెళ్ళాడు. అక్కడ కృష్ణుడికి లేఖ చూపించాడు. సరే, ఇలా జరుగుతోంది, రుక్మిణి అమ్మవారి ఇక్కడ ఎదురు చూస్తున్నారు. అయ్యో, భరుడా భూసురుడే గనో నడుము మార్గశ్రాంతుడై చిక్కెనో విని కృష్ణుండిది తప్పుగా తలచెనో విచ్చేసెనో అని ఇలాగ ఆవిడ చాలా పెద్ద పద్యాలు చెప్తుంది భాగవతంలో. అయ్యో, బ్రాహ్మణుడు వెళ్ళాడో లేదో, అక్కడ కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడో లేదో, కృష్ణుడు ఒకవేళ ఆ లేఖని చూసి తప్పుగా అనుకున్నాడో ఏమో, లేకపోతే నా హృదయాన్ని ఎరిగిన వాడు కనుక రావడానికి ప్రయత్నం చేస్తున్నాడో లేదో అని ఇలా ఆవిడ మనస్సు సందిగ్ధావస్థలో ఉండగా ఓ చెలికత్తె వచ్చిందండి. అక్కడికి ఓ చెలికత్తె వస్తే రుక్మిణి అమ్మవారు కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయి, జుట్టుని ముడివేయలేదు, ఈ చక్రి మీద తాలువారుతున్న కన్నీటిని తొడవడం లేదు, ఆకలి అని అనడం లేదు, చేరి వచ్చిన చిలుకకు పద్యం చెప్పడం లేదు, హంసకు నడకలు నేర్పడం లేదు. ఇలా ఆవిడ ఏదో పోగొట్టుకున్న దాని మాదిరిగా అలా కనబడితే చెలికత్తె అడిగింది, ఏమా ఎందుకలా ఉన్నావు అంటే ఆవిడ రహస్యం చెప్పిందటండి రుక్మిణి అమ్మవారు. నేను కృష్ణుడి దగ్గరికి అగ్నిద్యోతనుడిని పంపించాను బ్రాహ్మణుణ్ణి నా సందేశం చెప్పమని, అతడు ఇంకా రాలేదు, ఆయన కోసం ఎదురు చూస్తున్నాను అన్నదండి రుక్మిణి అమ్మవారు. వెంటనే చెలికత్తె అన్నది, నీ పిచ్చి కానీ కృష్ణుణ్ణి చూసిన వాడు మళ్ళా వస్తాడా అన్నదండి. ఇదండి చమత్కారం, కృష్ణుణ్ణి చూసిన వాడు మళ్ళీ వస్తాడా? సముద్రంలో చేరినటువంటి నదిని మళ్ళీ నువ్వు వెనక్కి తీసుకురాగలవా? ఇప్పుడు నదులు నదులు ఉంటాయండి, కృష్ణ కలుస్తుంది, గోదావరి కలుస్తుంది, గంగ కలుస్తుంది, యమున కలుస్తుంది, ఇవన్నీ సముద్రంలోనే కలుస్తాయి. సముద్రంలోకి కలవక ముందర దానికి పేరుంటుంది, గంగ చెప్పగలవు, రుచి ఉంటుంది చెప్పగలవు, అలాగే దానికి రంగు ఉంటుంది, కృష్ణ నీళ్ళైతే నల్లగా ఉంటాయండి, గోదావరి నీళ్ళైతే తెల్లగా ఉంటాయి, ఇలాగ ఏదో ఒక ఏది దానికి సంబంధించినటువంటి ఓ రూపం ఉంటుంది. మీరు ఒక్కసారి సముద్రంలో కలిసిన తరువాత వేరు చేయగలరా? మరలా తిరిగి గంగ నీరు యమున నీరు అది మీరు దీన్ని వేరు చేసి చూపించగలరా? ఇప్పుడు నది ఒక్కసారి సముద్రంలో కలిసిన తర్వాత ఎన్ని కోల్పోతుందో చూడండి. నది గుండె వంకర పోతుంది, నదికి వంకరలు ఉంటాయండి, వంకరలు పోతాయి, దాని గుండె పేరు పోతుందండి. అప్పటిదాకా నదికి పేరు ఉంటుంది, ఆ నదికి పేరు కూడా ఉండదు సముద్రంలో కలిసిన తర్వాత, పేరు పోతుంది. దానికుండే రుచి పోతుంది, దానికుండే రంగు పోతుంది. ఇప్పుడు ఎన్ని కోల్పోతే అది సముద్ర స్వరూపాన్ని పొందుతుంది? ఇన్ని కోల్పోయి ఆయన స్వరూపాన్ని పొందుతుంది. అక్కడ సముద్రుడు అంటే పరమాత్మ, పరమాత్మలో చేరనంత వరకే జీవుడికి వికారాలు ఉంటాయి. ఈ జీవుడు వంకరలు కానీ, జీవుడు వాసనలు కానీ ఇవన్నీ పరమాత్మ అయినటువంటి సముద్రాన్ని చేరనంత వరకే ఉంటాయి. సముద్రంలో చేరిన తరువాత మళ్ళీ ఎలా వెనక్కి తిరిగి నదిని నదిగా చూడలేమో, అలాగే పరమాత్మ యందు అనురక్తమైనటువంటి హృదయం ఒక్కసారి ఆయన అనుభవించడం కనుక ప్రారంభం చేస్తే మరలా ప్రాపంచికమైనటువంటి విషయాలలోకి ఇది రాదు. రూపమాధుర్యం చాలా గొప్పది, లీలామాధుర్యం ఇంకా గొప్పది. ఆ రూపం ముందు ఆకర్షిస్తుంది, లీల తరువాత ఆయనలోకి చేర్చుకుంటుంది. ముందు రూపాన్ని చూసి చేరతారే, తరువాత లీలని చూసి దగ్గరైపోతారు. కాబట్టి అక్కడ పరమాత్మ ముందు రూపం చూపించాడు పోతనకి, తర్వాత ఒక లీల చేశాడు, దాని హృదయం దగ్గరికి వెళ్ళాడు. ఆ పాలు త్రాగేటువంటి నెపంతో ఎలా చేశాడు పరమాత్మ ఆ విషయం చెప్తున్నాడు పోతన గారు. తీయగా మాట్లాడుతూ అదురు బెదురు లేక దగ్గరగా వచ్చింది పోతన. ఎదుట నిద్రపోతున్న పాముని పాము అని తెలియక త్రాడుతో ఆడుకొని చేత్తో లాగే మూర్ఖుడిలాగా క్రూరురాలు దుష్టురాలైనటువంటి పోతన బాలుని మంచం దాకా వచ్చింది. పరుపు పైన స్వామి ప్రకాశిస్తూ కనబడుతున్నాడు. అలాంటి స్వామిని చేతుల్లోకి తీసుకుందండి, ఎంత అదృష్టం అండి పోతనది. ఆడ చేతిలో ఇవిడిపోయాడు ఆయన, అలాగా తొడలపైన పడుకోబెట్టుకుంది. మరి ఎంత బరువు అండి పరమాత్మ. ఆయన సమస్త లోకాలు తన గర్భంలో ఉన్నవాడు, సత్యభామాదేవి బాహ్యమైన ధనానికి ఆయన లొంగలేదండి. అక్కడ ఆవిడ దగ్గర పోయినంత బంగారం ఉంది కదా, శమంతకమణి ఇచ్చిన బంగారం, ఆ బంగారం అంతా పెట్టి ఆయన తూచాలంత ప్రయత్నం చేసింది కదండి పుణ్యకవ్రతం దగ్గర. అటువంటి బంగారపు రాసులు కూడా లొంగనివాడు, ఆ బరువుకి కూడా చెందనివాడు ఆయన. అలాంటి స్వామి తేలికగా పూతన తీసుకోగలిగిందంటే, ఇక్కడ చూడండి ఆ పూతన యొక్క హృదయాన్ని ఒకసారి మనకి గుర్తు చేస్తున్నారు. నువ్వు ఏ భావనతోనైనా ఆయన్ని చేరుగాక, అలా చేరితే నిప్పును తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా కాలడం అనేది ఎలా సహజ స్వభావమో, భగవంతుని తెలిసి చేరినా తెలియక చేరినా ఆయన స్వభావము మార్చుకోడు. ఆయన సహజమైనటువంటి లక్షణాన్ని ఆయన వదులుకోడు. ఆయన లక్షణం ఏమిటండి? దయ, కారుణ్యము, దాక్షిణ్యము, ఇవన్నీ ఆయన స్వభావాలు. అందుకని చిన్ని తండ్రి ఆకలి వేస్తోందా, పాలు త్రాగు అని చన్ను కొడబడానికి ప్రయత్నం చేస్తే మేల్కొన్న తెరగున మెల్లన కనువిచ్చి క్రీగంట చూచు చుకిదికి నీల్గి ఆవులించుచు చేతులాదరంబున చూచి ఎదుగిన యాక నయోజనూది బిగి చన్నుగవకేల బీడించి కబళించి గృక గృకకు గుటుకు గుటుకు మనుచు ఒక రెండు గృక్కల ఉభిధ ప్రాణములు సైతము మేనిలో సత్వమెల్ల త్రావిన వేయుగుండెలు తల్లడిల్ల జిమ్మ తిరుగుతు నిలువ ఒక శిలము రాల ఇతర బాలుల క్రియవాడ నీవు కావు చన్ను విడుగుము విడుగుము చాలునచ్చు. ఇక్కడ పోతనామాచ్యుల వారు పూతన సంహార ఘట్టాన్ని మనకి ఆవిష్కృతం చేస్తున్నాడు. అప్పుడే మెలుతున్నట్టుగా కన్నులు విచ్చాడు, క్రీగంట చూశాడు. పరమాత్మ కన్నులు విచ్చితే ఎలా ఉంటుందండి? అలమోట్టు కన్నులతో వికసించినటువంటి పద్మం, ముకుళితమైనటువంటి పద్మం ఇలా విచ్చుకుంటున్నప్పుడు ఎలా ఉంటుందో ఆయన కళ్ళు తెరిస్తే అలా ఉంటాయండి. అందుకనే ఆయనకు పద్మాక్షుడు అని పేరండి. ఆయన కళ్ళలో మన దృష్టి నిలిపితే మనకుండేటువంటి అజ్ఞాన ఆవరణ పొరలు ఆయన కను దృష్టితో మొత్తం తొలగిపోతాయి. అంటే చూపులో చూపు నిలపడం అంటే మనకుండేటువంటి ఆవరణ దోషాలు తన కంటి ప్రకాశంతో తొలగింపజేస్తాడు, తెలియకుండానే ఆపరేషన్ జరిగిపోతుంది. ఇక్కడ బయట ప్రపంచంలో బయట మత్తిచ్చి ఆపరేషన్ చేస్తారు అవయవాల్లో లోపం కలిగితే, కానీ గురుదేవులు మన జన్మజన్ముల యొక్క వాసన అనేటువంటి ఈ పొరలు ఉంటాయి కదండి, తన కేవలం కను దృష్టి మాత్రం చేత తన ప్రకాశపు ఈ వెలుగు చేత మనకు చక్కగా జన్మజన్మాంతరాల రోగాల్ని క్షాళనం చేస్తాడు. ఇక్కడ స్వామివారు కన్ను విచ్చి చూసేటప్పటికీ ఆ చూపులో చూపు కలిపింది పూతన. ఇలాగా ఆవులించుతూ చేతుల ఆదరంగున దాచి కన్న తల్లి దగ్గరికి ఎలా పెడతాడో పరమాత్మ పిల్లాడు, అలా రెండు చేతులు ఎదురుగా ఆప్యాయంగా చాచాడు, ఒదిగి పడుకున్నాడు. ఆవిడ ఆకలితో ఉన్నట్టుగా ఆయన సన్నుల్ని చేతులతో గట్టిగా పట్టుకొని గుట్టకు గుట్టకమని రెండు గుంకలలో ఆవిడ శరీరంలోని సత్తువంతా త్రాగేశాడు. చివరికి ప్రాణాలు కూడా త్రాగేశాడు. గుండెలు తల్లడిల్లిపోయాయి, నాలుక లోపలికి చుట్టుకొని పోతుంది, నిలవలేక తలవాల్ చేస్తుంది. అమ్మో, నువ్వు మిగిలిన బాలు లాంటి వాడివి కావు, ఇక చాలు, నన్ను విడువు, అయ్యో నన్ను విడిచిపెట్టు అంటూ అది గిలగిలలాడుతూ క్రింద పడిపోయింది అని చెప్పాడు. అక్కడ ఇక ఎలాగ మారిపోయింది పరమాత్మ ఒక్కసారి. ఆ సౌందర్యం ఎవరి కోసమండి? పరమాత్మ కోసం. ఎంత ప్రయత్నం దేనికోసం? ఆయన కోసం. ఏది తన కోసం ప్రయత్నం చేసి ధరించిందో అది తాను లాగేసుకున్నాడు. ఇప్పుడు దాని నిజస్వరూపం బయటపడింది. అంటే మనం ఏం చూస్తున్నామంటే పైనుండేటువంటి దృశ్యాన్ని మాత్రమే చూస్తున్నాం. అందుకే మాతాజీ వారు ఎప్పుడూ చూస్తారు, ఈ జీవులది ఎప్పుడు కూడా ఫోటో దృష్టి, మహాత్ములది ఎక్స్రే దృష్టి అని అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ఫోటో దృష్టి అంటే అర్థమేంటి? వాళ్ళు ఏ చీర కట్టుకున్నారు, ఎన్ని నగలు వేసుకున్నారు, జేబులో ఎంత డబ్బు పెట్టుకొచ్చారు, చేతికి ఎన్ని ఉంగరాలు పెట్టుకొచ్చారు. మన జీవ దృష్టి అంతా ఇలాగే ఉంటుందండి. మనం పైన కనిపించేటువంటి ఆభరణాలను చూసి విలువిస్తాం. ఉన్నట్టుగా ఉండి ఎవరైనా ఈ వేళకు 5 ఉంగరాలు, ఈ వేళకు 5 ఉంగరాలు, మెడలో ఇంత గొలుసులు వేసుకొచ్చాడు అనుకోండి, ఎంతమంది భాగవతం వదిలేసి ఆయన వైపు చూస్తాం. ఇక మనం కూర్చున్న కుర్చీని కూడా ఆయనకు సమర్పిస్తాం, రెండు రెండు కూర్చోండి కూర్చోండి. అంటే బయట ప్రపంచం దృష్టి ఎలా ఉంది? ఇదే చూస్తుంది. కారణం ఏమిటి? అది ఫోటో దృష్టి. ఫోటో దృష్టి అలాగే ఉంటుంది, మహాత్ములది ఎక్స్రే దృష్టి. వాళ్ళు లోపల ఉండేటువంటి దాని ఇంకో రహస్యం ఏమిటి? జన్మజన్మల యొక్క రహస్యాన్ని ఎరుగగలిగినటువంటి వారు. ఈ జన్మజన్మల రహస్యాన్ని ఈ డాక్టర్ చెప్పలేదు. అసలు ఈ రోజుల్లో వచ్చే జబ్బులు డాక్టర్లకే అర్థం కావటం లేదు. ఆయన డాక్టరే ఏమంటాడు, ఇంత ముక్క తీసి పైకి పంపిస్తానని 4 రోజుల తర్వాత రమ్మంటాడు. మరి డాక్టర్ కదా ఆయన, డాక్టరే. మరి డాక్టర్ అయితే నువ్వు చెప్పొచ్చు కదా, ఆయన అంటాడు ఈ జబ్బుకు నేను కాదు డాక్టర్ని, ఇంకొక ఆయన ఉన్నాడంటాడు. అంటే ఈ అవయవాలు ఎన్ని ఉన్నాయో అంతమంది డాక్టర్లు ఉన్నారండి, దిక్కుమాలి జబ్బులు. ఇప్పుడు డాక్టర్లు అంటే అన్నింటికీ వైద్యం చేయాలా? ఆయన ఏమంటాడు, చెవికి ఒక డాక్టర్, కంటికి ఒక డాక్టర్, ముక్కుకు ఒక డాక్టర్, మూతికి ఒక డాక్టర్, ఎంతమంది డాక్టర్లు అండి, ఎన్ని అవయవాలు ఉన్నాయో అన్ని ఈ విభాగాల్లో కూడా అన్నీ అందరూ చూడలేరండి. ఆఖరికి చూసేవాడు అంటాడు, ఇది ఒక టెస్ట్ చేయాలి, 4 రోజుల తర్వాత రండి, మీకు వచ్చిన జబ్బు ఏమిటో చెప్తానంటే. కానీ మహాత్ములు ఎలాంటి వారంటే, ఒక్కసారి దృష్టి పడిందంటే నీ జన్మజన్మల రహస్యాలని వాళ్ళకు తెలిసిపోతాయి, నీకున్న జబ్బు ఏమిటో వాళ్ళు క్షుణ్ణంగా గ్రహించగలుగుతారు. ఇక్కడ పరమాత్మ ఏ దృష్టి కలిగిన వాడండి, దాని రహస్యాన్ని ఎరిగినవాడు. అందుకే గర్గభాగవతంలో ఈ పోతన ఎవరు అనే విషయాన్ని చెప్పారే. గర్గభాగవతం ఒకటి ఉంది, గర్గభాగవతాన్ని మీరు ఎక్కడైనా దొరికితే తెప్పించుకొని చదవండి చక్కగా. ఎందుకంటే గర్గభాగవతం అంతా బృందావనం ఉంటుందండి. బృందావనం, రాధమ్మ తల్లి, కృష్ణయ్య, వీళ్ళ లీలలన్నీ గర్గభాగవతంలో ఉంటాయి. ఆ గర్గభాగవతంలో చెప్పారు పోతన రహస్యాన్ని. ఈవిడ గతంలో బలిచక్రవర్తికి కుమార్తెగా ఉన్నటువంటి ఆవిడ, ఈవిడ తన తండ్రి దగ్గరికి వచ్చినటువంటి పిల్లాడిని చూసి, అయ్యో ఈ పిల్లాడు ఎంత ముద్దుగా ఉన్నాడు, ఇలాంటి పిల్లాడు నాకు కూడా ఉంటే బాగుండు కదా, అతడికి స్తన్యమిచ్చి నా జన్మను ధన్యత చేసుకుందునుగాక అని సంకల్పం చేసుకున్నదండి. కొంతసేపటికే ఇప్పుడు ఈ పిల్లాడు వాళ్ళ నాన్నకి మృత్యువుకు కారణమయ్యాడు కదా, వెంటనే ఆవిడ అనుకున్నది, చిచి పిల్లాడికి పాలు కాదు, విషమిచ్చి చంపాలి అనే సంకల్పం కలిగిందట. సంకల్పానికి ఎంత శక్తి ఉందంటే జన్మకు తీసుకురాగలిగినంత శక్తి ఉందండి సంకల్పానికి. అందుకే జరిగేటువంటి సంకల్పాలన్నీ గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే చిన్న సంకల్పం చాలు, మళ్ళీ లోపల అది మళ్ళీ మొలకెత్తి బీజంగా వచ్చి, అది మొలకెత్తి మళ్ళీ వృక్షం కావడానికి సంకల్పం చాలు. అందుకే సంకల్ప ప్రభవాన్ కామః, భగవద్గీతలో కూడా స్వామి చెప్పాడు. అర్జునుడు అడిగాడు, స్వామి కామానికి కారణం ఏమిటి అన్నాడు, సంకల్పమే కారణం అన్నాడు. సంకల్పానికి కారణం ఏది అన్నాడు, మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో, మనసే సంకల్పానికి కారణం. అందుకని మనశ్శుద్ధి కలిగి ఉంటే సంకల్పం కూడా నీవు మంచి సంకల్పమే చేస్తావు, ఆ మంచి సంకల్పం కూడా భగవదనుగుణంగానే చేస్తావు. ఒకవేళ సంకల్పంలో నీకు అనుకూలంగా జరగలేదనుకో, ఇది పరమాత్మ ప్రసాదం అనుకుంటావే కానీ దైవాన్ని నిందించవు. ఏది జరిగినా పరమాత్మ ప్రసాదంగా తీసుకోవడంలోనే మన యొక్క ప్రజ్ఞ ఆధారపడి ఉంటుంది. అందుకనే అక్కడ ఆవిడ ఒక సంకల్పం చేసుకుందేమో, ఆ సంకల్పానికి తగినట్టుగానే ఇప్పుడు ఈ పోతనగా అనుకున్నట్టుగానే పాలు ఇచ్చింది. రెండవ సంకల్పం కలిగిన దాని ప్రకారం విషం ఇద్దామనుకుంది కదా, అది కూడా కలిపి ఇవ్వడానికి ఒక అవతారాన్ని ఆవిడ ఏది తీసుకోవాల్సి వచ్చింది, పోతనగా రావలసి వచ్చింది. మరి ఉద్ధరించేటువంటి వాడు పరమాత్మ కనుక ఆయన కూడా ఈ అవతారంలో పూతనికి అటువంటి సద్గతులు కలిగింప చేయడానికి ఆయన ఇటువంటి లీల చేశాడు. ఇక పరీక్షన్ మహారాజా, క్రూరురాలు నీచురాలైనటువంటి ఆ రాక్షసి శరీరం నేల మీద పడి కొట్టుకుంటూ ఉంటే ఒకటిన్నర యోజనాల మేరగా చెట్లన్నీ నుగ్గునుగ్గైపోయాయి. ఆ రాకాసి కోరలు నాగేటి కొయ్యలంత అయ్యాయి. పర్వత గుహాల వంటి ముక్కురంధ్రాలు, రాతి బండల వంటి వక్షోజాలు, గాలికి రేగుతూ ఉన్న ఎర్ర వెంట్రుకలు ఇలా భీకరమైనటువంటి ఆ ఆకృతిలో పడి ఉంటే పరమాత్మ ఆవిడ హృదయం దగ్గర చేరి అవలీలగా చిన్నపిల్లాడిలాగా ఆ బాలముకుందుడు ఇంకా పాలు త్రాగుతున్నాడా అనిపించే విధంగా ఆ నెపంతో పూతనతో తన లీలని ఆవిష్కృతం చేస్తూ ఈ పూతనని సంహారం చేశాడు. విషధర రిపుగమనునికి విషగల సఖునునికి విమల విషశయనునికి విషభవ భవ జనకునికి విషకుచ చను విషము కొనుట విషమే తలపన్. ఇక్కడ విషము అనే పదాన్ని అద్భుతంగా చెప్పాడు పోతన మచ్చుల వారు. విషధర రిపుగమనుడు, విషధరము అంటే అర్థం ఏంటండి, విషాన్ని ధరించింది ఏది, పాము. విషధర రిపు, రిపు అంటే శత్రువు. పాముకి శత్రువు ఏమిటండి, పాముకి శత్రువు ఏమిటి, గరుడు. విషధర రిపు గమనుడు అంటే గరుడు మీద ఎక్కి తిరిగేవాడు. ఎవరండి ఆయన, నారాయణమూర్తి. అంటే పోతనామాచ్యుల వారు కృష్ణ భగవానుని ఏ స్వరూపంతో దర్శిస్తున్నాడంటే విషధర రిపు గమనుడు అని మొదటిది చెప్పాడు. రెండవది విషగళ సఖుడు, విషగళ సఖుడు ఎవరండి, పరమేశ్వరుడు. విషాన్ని గళంలో ధరించినవాడు పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడికి మిత్రుడటండి ఆయన. అందువల్ల కళ్ళు మూసుకున్నాడు కృష్ణయ్య అన్నప్పుడు ఓసారి కొంతమంది మహాత్ములు చెప్పారు, కళ్ళు మూసుకుంది ఎందుకంటే ధ్యానం చేసుకోవడానికి, ఆ ధ్యానం శివుడి గురించి చేశాడు అన్నారు కొంతమంది. ఎందుకు శివుడి గురించి చేశారు, ఏమయ్యా బావా నీ కేసు వచ్చింది కాస్త చూసుకో, నేను అన్నింటినీ స్వీకరిస్తానే కానీ ఇది పట్టుకోవాలంటే మాత్రం నువ్వు రావాల్సిందే, ఒక్కసారి నువ్వు వచ్చి ఈ విషయాన్ని అంతు చూడవయ్యా, ఇదిగో ఇది నీకు సమర్పయామి అని ఒకసారి శివుడికి ఈ విషయాన్ని అందింపజేస్తున్నాడు నారాయణుడు ధ్యానం ద్వారా అన్నట్టుగా. ఆ కళ్ళు మూసుకోవడం అంతరార్థం ఏంటంటే శివుణ్ణి ధ్యానిస్తున్నాడని కూడా చెప్పారు కొంతమంది. అందుకని విషగళ సఖుడు అంటే నారాయణమూర్తి శివుడు, అక్కడ ఆయన సఖుడు అన్నమాట. నారాయణమూర్తి పరమేశ్వరుడికి మిత్రుడు. విమల విషశయనుడు, విషము అంటే నీళ్ళండి, శయనుడు అంటే అర్థమేమిటి, నీళ్లపైన పరుండేవాడు. అంటే ఎవరండి అక్కడ, క్షీరోధన్వ ప్రదేశే శుచిమణి విరసత్ సైకతే మౌక్తికానా అని మనం చదువుతాం కదా, ఆ స్వామి. విమల విషశయనుడు అంటే నారాయణుడు. విష భవ భవ జనకుడు, విషం అంటే నీరనుకున్నాం కదా, నీటిలోంచి ఏం పుడుతుంది, పద్మం. పద్మంలో నుండి పుట్టినవాడెవడు, బ్రహ్మ. బ్రహ్మకు జనకుడు ఎవరు, నారాయణుడు. అందుకని విష భవ భవ జనకుడు. విష కుచ చను విషము గొనుట విషమే తలపన్. ఇన్ని విషాలతో సంయోగం కలిగిన పరమాత్మకి ఈ హృదయంలో ఉన్న దీని కొద్ది విషయాన్ని తీసుకోవడం అదేనా పెద్ద ఆశ్చర్యమా అన్నట్టుగా అలాంటి పూతన సంహారం చేసిన పరమాత్మ నా వాసనాక్షయాన్ని కూడా తొలగించి, వాసనని తొలగించి ఆయన అనుగ్రహాన్ని నా మీద ప్రసరింపచేయునుగాక, నాకు కైవల్యాన్ని ప్రసాదించునుగాక అని చక్కగా పూతన సంహార ఘట్టాన్ని మనకి ఆవిష్కృతం చేశాడు పోతనామాచ్యుల వారు. మిగిలిన కథాభాగాన్ని మనం రేపటి రోజున తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు వాసుదేవ వాసుదేవ జై సద్గురుదేవ. ఓం సహనాభవతు, సహనౌ భునక్తు, సహ వీర్యం కరవావహై, తేజస్వినావధీతమస్తు, మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.